श्री गुरु गणपति वाणी हय कंधर दत्त दक्षिणास्यानां चरण स्मरणम अविद्याहरणे करणं नमस्तु
सच्चरणम। गुरुर् ब्रह्मा गुरुर् विष्णुः गुरुर् देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपराम। ये नाडेमो भगवत्पदाब्जमुलनु यंते पट्टुकुन्नारमो आनाडे चरितार्ध जन्मुलमु मेमैन हारमु एट्लेनि बाबू नी दृष्टि पड़त्य जंपवु ఎటులన పోనీక ప్రేమించి సుజ్ఞానం వీగల సత్యమూర్తివి కదా కాళీ ప్రసాద ప్రభు। ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వంశఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగద్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి। ఓం శ్రీ గురుభ్యో నమః। ఓం శ్రీ జగన్మాత్రే నమః। సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః। భక్తులందరిలో ప్రకాశిస్తున్నటువంటి సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు సర్వవ్యాపకుడు అయినటువంటి భగవంతుడికి శిరసా ప్రణమిల్లుతూ దేవర గోపవరం అంటే దివు అంటే ప్రకాశము అని దివ్ దేవుడు ఎందులోంచి వచ్చాడు అంటే దివ్ అనేటువంటి ఒక ఉత్పత్తి అర్థాన్ని నుంచి వచ్చాడు। దివ్ అంటే ప్రకాశము దీపము మన ఇవన్నీ కూడా దివ్లోంచి వచ్చినవే దీపము దేవుడు ఇవన్నీ కూడా అలాగే దేవరా అంటే దేవుని వరం చేత గోపవరం ఏర్పడింది అన్నమాట। అంటే ఎంత అంటే ఒక ఒక పదం ఉందంటే దానికి ముందు వచ్చేటువంటి పదాన్ని మనం చూసుకుంటే విశేషణము అంటారు। కాస్త బాగా తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది విశేషణం చేత రాముడు అంటేనే దేవుడు కళ్యాణ రాముడు అంటే విశేషం కోదండ రాముడు కోదండ కళ్యాణ ఇవన్నీ కూడా విశేషణాలు। అలాగే ఇక్కడ కూడా ఈ గోపవరం అనేటువంటిదే కృష్ణుని గుర్తు తీసుకొస్తుంది। గోప 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 అంటే దేని గురించి తెలియచేసేటువంటిది అంటే కృష్ణుని యొక్క వారి యొక్క దివ్యమైనటువంటి చరిత్రలో లీలల్లో గోప అంటే గో అంటే జ్ఞానాన్ని పా అంటే పానం చేయించేటువంటిది ప్రసాదించేటువంటిది అటువంటి గోప వరం అంటే శ్రేష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి అంటే ఎంత అర్థం ఉన్నదో. మనం కూడా పేర్లు, మనుషులకి పేర్లు పెట్టుకుంటాం కానీ మనుషుల పేర్ల అర్థాలు తెలియట్లేదు. ఇప్పుడు మరీ కొత్త కొత్త పేర్లు కావాలని అడుగుతున్నారు అందరూ. ఎవరికి పెట్టకూడదు, ఎవరికి లేనటువంటి పేరు పెట్టుకోవాలి ఇప్పుడు. అది వెతికి వెతికి ఇంటర్నెట్లో ఎవరికి అర్థం కాని పేరు పెట్టుకుంటున్నారు. మాలాంటి వాళ్ళు కూడా అమ్మ అంటే ఏమిటమ్మా అర్థానికి అని అడగాల్సి వస్తుంది. పూర్వం నుంచి వచ్చినటువంటి మన పెద్దలు అలా వెతుక్కునే పని లేదు. గోపవరం అంటేనే గో అనేసరికే గోవులు, గోపవరం అంటేనే గోపికలు, గోపాలురు, కృష్ణుడు. కృష్ణుడు లేకుండా గోపాలుడు ఎక్కడ, గోపికలు ఎటువంటి వాళ్ళు, ఎక్కడ వాళ్ళు? వాళ్ళు మామూలుగా అంటే దేవరం అంటే దేవుని చేత ప్రసాదింపబడినటువంటి ఇటువంటి. మరి ప్రతి ఊరు కూడా సామాన్యం కాదండి, క్షేత్రాలే. ఎందుకంటే అమ్మ ఉంది క్షేత్రం కాదా. మనం అనుకుంటాం మనది ఎప్పుడు కూడా ఏంటి ఇంటి చెట్టు, ఏంటి ఔషధానికి, ఎరడు చెట్టు వైద్యానికి రాదు అని. అదేంటంటే మన మన ఇంట్లోదే కదా అని ఒక తేలిక భావన. అదే ఎక్కడో ఉందంటే అక్కడికి వెళ్ళి ఆ వృక్షాన్ని చూసి దర్శనం చేసి దండం పెట్టుకొస్తాం, ఒక ప్రదక్షిణం చేసి మరి. అలాగే ఇక్కడ కూడా పూర్వం నుంచి వచ్చినటువంటి ఈ పేర్లు ఇవి ఉన్నాయి చూశారు, దీనికే గొప్ప విశేషమైనటువంటిది. ఇలాంటి క్షేత్రంలో మరి కొన్నేళ్ళు మనం ఇక్కడ భీష్మ ఏకాదశికి మన కార్యకర్తలు మన అదే ఏమంటారు నాకు పెద్ద కాపు చిన్న కాపు అంటే ఏంటి శ్రీనివాసరావు పెద్ద కాపు పేరు లేదా ఆ సీతారామయ్య వారందరూ అది కదా. నేను పెద్ద కాపు చిన్న కాపు పేరేంటంటే అది చిన్న కాపు పేరు చెప్పి పెద్ద కాపు అంటుంది. అందుకని వాళ్ళకు కూడా ఒక పేర్లు ఉన్నాయి, ఏవో కొన్ని కొన్ని వాళ్ళ విశేషణాలతో చిన్నప్పటి నుంచి ఉండడంతో వాళ్ళందరూ కూడా కృషి చేసి ప్రతి భీష్మ ఏకాదశికి ఇక్కడ రావడం జరుగుతుండేది ఇదే సెంటర్లో. కాకపోతే రాను రాను బయట ఉన్నటువంటి జగత్తులో రోడ్లు పెరుగుతున్నాయి, ఊళ్ళు పెరుగుతున్నాయి. ఈ మధ్యలో ఉండిపోబట్టి పూర్వం గోడ లేదు, అప్పుడు కొంచెం అక్కడ కూడా కూర్చునేవాళ్ళు. తర్వాత గోడ పెట్టారు, ఆ తర్వాత రోడ్డు ఏదో సిమెంట్ రోడ్డు వేశారు, ఆ తర్వాత ఇంకోటి పెరిగిపోతూ పెరిగిపోతూ మనం కుంచుకుపోతున్నాం. కానీ ఇదే రోడ్లో మనం అనుకోకుండా అమ్మవారు ప్రతిష్ఠింపబడింది. అమ్మ దుర్గమ్మ తల్లి ఏంటి ఎటువంటిది అంటే దుర్గమమైనటువంటి కష్టాలను కూడా తీర్చేటువంటి తల్లి అటువంటి దుర్గ కనుక కనక దుర్గ మహిషాసుర మర్దిని అయినటువంటి దుర్గమ్మ తల్లి కొన్నాళ్ళందరికీ సంవత్సరానికి ఒకసారి కనిపిస్తుండేది. సంవత్సరానికి ఒకసారి అమ్మయ్యా ఈ నవరాత్రులు చేస్తే అయిపోతుంది అని ఊరేగింది, కనిపించేది, లయించేది. అలాంటి అమ్మ ఉండేది ఒకప్పుడు. ఆ తర్వాత నాకు ఈయన మన కనక దుర్గమ్మ గుడికి వాసు కొంతమంది ఏంటో రెండు పేర్లు ఉన్నాయి ఈయనకి, వెంకన్న అని కొంతమంది అంటారు, వాసు అని కొంతమంది అంటారు. వాసు వెంకన్నో వెంకన్న వాసో నాకు అర్థం కాదు కానీ అసలు పేరు వెంకన్న బాబేనంట. మరి వాసు ఎక్కడి నుంచి వచ్చింది, వాసన ఎక్కడి నుంచి వచ్చింది? అలాగ మధ్యలో వచ్చాడు నాకు అంతా ముందంతా వారే, అదే శ్రీనివాసు వారు, సీతారామయ్య గారు, శ్రీనివాసు గారు వారితో పాటే ఇక్కడికి కార్యక్రమాలు మనకి జరుగుతుండే, ఒకే పూట పెడుతుండేవారు తరచు. ఒక్కసారి మాత్రం ప్రొద్దు నుంచి అప్పుడు కూడా ఏదో ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా పెట్టారు, ఒక్కసారి జరిగింది. ఆ తర్వాత పోటీగా మనకి అదే భీష్మ ఏకాదశికి ఈ పెద్ద ఆయన మన గురుదేవులు అక్కడ ప్రతిష్ఠింపబడ్డారు, ఎక్కడ పక్కన ఊర్లో నిండకొలంలో. అందుకని అక్కడ వార్షికంగా వచ్చేటువంటి పూజలు రావడం చేత మనకు ఆ భీష్మ ఏకాదశి అందులో లయించిపోయింది, అక్కడ చేయాల్సి వస్తుంది. దాంతో ఇక్కడికి ఏరుకుంటూ ఎక్కడ దూరాలా అని వచ్చి పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో ఇవాళకి ఫస్ట్లో రేపటి రోజు ఇచ్చాను ఇక్కడికి. కానీ ఎవరో కార్యక్రమానికి మళ్ళా కాదండి, మాది 12వ తారీఖు అంటే పాపం అని చిన్నపిల్లలాగా మార్చుకున్నారు పాపం. లేదయ్యా నేను ఆ రోజు రాలేను, అయితే నేను 11వ వస్తానంటే పాపం వాళ్ళు మార్చుకున్నారు కార్యకర్తలు. ఎన్ని మార్పులు చేర్పులో, ఇదే జగత్ అంటే. జగత్ అంటే అంటే సేవ ఎందు సేవ చేసుకోవాలని దృష్టి ఉండాలే కానీ ఎక్కడో చోట భగవంతుడు స్థానం ఇస్తాడు మనకి. అలాగా మనందరం కూడా ఇటువంటి ఈ సత్సంగంలో కలుసుకోవడం ప్రొద్దురంతా పూజలతో సరిపోయింది మనకి. మళ్ళా సాయంత్రానికి వచ్చాం అంటే ఒక్కరోజన్నా మనం, మీరు చేయలేక కాదు, మీరు బోళని రోజులు బోళని పండుగలు చేసుకుంటున్నారు. ఇక్కడ నాకు మా దాసు గారికి బ్రహ్మగారికి మా ఒక్క స్థానం ఇచ్చారు ఈ రోజు కాస సత్సంగము అని. అందుకని మీతో పాటుగా మాకు కూడా ఈ ఊళ్ళో కొంచెం మరి కల్పించడం కోసం. ఇంతకీ మనని కల్పింది ఏమిటి? మనందరం ఇక్కడికి రావడానికి ఏది కారణమై ఉన్నది? ఏది కారణం? మనందరం ఇక్కడ రావడానికి ఏది కారణం? ఈ ప్రోగ్రామునికి సత్సంగము అన్నారు. ఏది ఒక సత్సంగమునందు మనకి అనురక్తి ఉందేమో, మనందరం కూడా వారి పెట్టినటువంటి హెడ్డింగ్ సత్సంగానికి మనందరం కూడా ఇక్కడ కలెక్ట్ అయ్యాం, ఇక్కడ అందరం కూడా రాగలిగాం. అంటే ఇప్పుడు సత్యం అనేటువంటిది మనందరం కలిస్తేనే వచ్చిందా, లేకపోతే ఉన్న సత్యాన్ని మనం గుర్తించడం జరుగుతుందా? సత్యం మనందరం కలిసి కూర్చుని ఒక ప్రోగ్రాం చేస్తే రాలా? సత్యము సర్వవ్యాపకమండి. సత్యం ఎప్పుడు సర్వవ్యాపకంగా ఉంది. సత్యము సర్వవ్యాపకంగా ఉంటే దానిని మనం అనుభవించాలి, దానిని మనం గుర్తించాలి అంటే దాని యందు మనకి అనురక్తి కలగాలి. ఎవరికి ఉండదండి సంపాదించినటువంటి సంపాదన? ఏది మారకుండా ఉండాలి. నేను సంపాదించినటువంటి 100,000 రూపాయలు మారకుండా ఉండిపోవాలి, అది ఖర్చు అవ్వకూడదు అని ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది. కానీ సంపాదించినటువంటి ధనం ఉందే శాశ్వతం కాదని, అది వచ్చింది వచ్చినట్టుగా అంతా ఉండదు, దానికి మార్పులు చేర్పులు ఉంటాయి. ముందు ఎలా తీసుకెళ్తుంది? 100,000 రూపాయలు ఒక చోట పెడితే దానికి వడ్డీ ఎంత వస్తుంది అంటే ఒక చోట పెట్టి దానికోసం అలవాటు పడతాడు మానవుడు. అలా అయిన తర్వాత ఇంకో చోట ఏదో పెడితే నేను నాకు 10 రూపాయల బదులు ఇంకక్కడ 100,000 రూపాయలు వస్తుందంటే తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. మళ్ళా ఇంకో చోట తీసుకెళ్ళి అబ్బేబేబే 1,000 రూపాయలు కదయ్యా, 100,000 రూపాయలకి 25,000 వచ్చేస్తుందంట అంటే అది కాసనమాట అక్కడికి వెళ్ళి పెడతాడు. అలాంటప్పుడు ఏమవుతుంది? అది ఇది కలిసి తుడుచుకుపోతుంది. అందరూ ఫోనుల్లో ఆటలాడుతున్నారు కదా, పాపం తల్లిదండ్రులందరూ గోల నా దగ్గరకు వచ్చి వాళ్ళకేదో మాట్లాడతారు, ఎక్కడున్నారో పట్టుకోవచ్చులే అని చిన్న ఫోన్ ఇస్తారు వాళ్ళ చేతికి. ఇస్తే ఆ ఫోన్లలో ఏదో నాకు తెలియస్తుమ్మా నాకు రావు కూడా, వాళ్ళు ఏమో ఆటలాడతారట ఆ ఫోనుల్లో. ఆటలాడి ఆ ఫోనుల్లో ఎటు బెట్లు కడతారట, బెట్లు కట్టి వాళ్ళు వేలు దాటి 100,000 వరకు వాళ్ళు ఖర్చుకి అందులో ఆటలాడి పోగొట్టుకుని పాపం ఇంట్లో తల్లిదండ్రులు లబో దిబోమంటున్నారు. వాళ్ళకి పిల్లలకి తెలియదు, ఎందుకంటే మొదట్లో మనకు వచ్చినట్టుగా ఉంటుంది. మనకు వచ్చినట్టుగా ఉంటే దానికి ఏమవుతుంది? ఎగబ్రాకుతాం. డబ్బులు మనకి ఎక్కువ వస్తున్నాయి కదా, మనం 1,000 రూపాయలు పెడితే మనకి దానికి 500 వస్తుంది కదా అని ఒకటి రెండు సార్లు వచ్చేసరికి ఎర అనమాట అది. దానికి లోబడుతున్నాడు ఈ మానవుడు. లోబడిన తర్వాత వీడేం చేస్తున్నాడు? 1,000 నల్లా 10,000 తీసుకెళ్తాడు, వచ్చింది డబ్బులు కదా అని. 10,000కి వెళ్ళిన తర్వాత వీడప్పైపోతాడు కూడా, అక్కడ మొత్తం పోతుంది, ఇంకా ఎక్కువ డబ్బులు వీడే ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ లావాదేవీలు లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారండి డబ్బులు? అక్కడ ఇంకొకటి సంపాదించేవాడు ఎవడో ఉంటాడు, ఇలాగ ఆటలాడించి ఆడించి ఆడించి వాడు సంపాదిస్తుంటాడు. ఇవన్నీ కూడా మనని ఏడిపించేదే ప్రపంచం అండి, సంతోషంగా ఉంచేది కాదు విషయాదులు అనగా ఇవన్నీ. కానీ సంతోష పెట్టేది ఏది అంటే, మనం ఏదైతే శాశ్వతంగా ఉండాలనుకుంటున్నామో, ఇల్లు శాశ్వతం కాదు, పొలాలు శాశ్వతం కాదు, ధనాలు శాశ్వతం కాదు. కొంతవరకు ఏవేవి కొంతవరకు కనిపించినట్టుగా కనిపిస్తాయి కానీ ఏవి మనతో వచ్చేవి కాదు, బంగారాలు శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది ఏది అంటే మనలో ప్రకాశిస్తున్న ఆత్మవస్తువు శాశ్వతం. ఆ ఆత్మవస్తువుని మనం అందుకోవడానికి వచ్చేటువంటి భగవన్నామం శాశ్వతం, భగవంతుడు శాశ్వతం. ఇది కనకదుర్గమ్మ అనేటువంటి అమ్మవారు, ముత్యాలమ్మ గారు అనేటువంటి అమ్మవారు ఇంకా ఉన్నారు మన రోడ్డుకి ఎదురుగుండా ఆంజనేయ స్వామి ఆలయం, అందులో రామచంద్ర ప్రభు ఉన్నాడేమో మరి. అయినా ఆంజనేయ స్వామి ఉంటే రామచంద్ర ప్రభు ఉన్నట్టే కదా. ఏది ఇక్కడ ఎదురుగుండా పైన ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామి అయినా ఆ కింద ఎవరున్నారు? అవునా, అదే రాధాకృష్ణులు సీతారాములు. ఎవరైనా సరే ద్వాపర యుగంలో రాధాకృష్ణులు, త్రేతాయుగంలో సీతారాములు. మన యుగానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ తత్వం అంతా ఆంజనేయ స్వామి చెప్తున్నాడు. అలాగే రాధాకృష్ణుల తత్వాన్ని ఎవరు చెప్తారు? గోపికలు చెప్తారు, రాధమ్మ తల్లి చెప్తుంది మనకి. ఏది కృష్ణుడు అంటే కృష్ణుని అనురక్తిని ఎలా పొందాలో అమ్మ చెప్పిందంట. ఏది అమ్మ అటువంటి యమునా తీరానికి వెళ్ళి ఎప్పుడు కృష్ణుడి కోసం తలుచుకుంటూ తలుచుకుంటూ ఉంటే గోపికలందరూనేమో కృష్ణుడు వెంటబడేవారు. కృష్ణుడు ఎవరు వెంటుండేవాడు? రాధమ్మ తల్లి వెంటుండేవాడు. రాధమ్మ ఎక్కడికి మారేది కాదు, ఒకే చోట ఉండి ఆకులోను పుట్టలోను నీటిలోను ఏది ఒక వాయు వీచినా కూడా అందులో కృష్ణనామాన్ని వినేది ఆవిడ. ఎంతకని ప్రకృతి ఆమెకి భిన్నం కాదు. ప్రకృతి అంతలో కృష్ణతత్వాన్ని చూరకున్నది ఎవరు? రాధమ్మ తల్లి. అందుకని వీళ్ళు ఆఖరికి కృష్ణుడు ఇది అక్రూరు వచ్చి తీసుకువెళ్తున్నాడు అన్నప్పుడు కూడా రాధమ్మ తల్లి ఏమి చలించలా, కృష్ణుడు వచ్చింది దేనికి? అందరినీ తరింపజేయటం కోసం వచ్చిన అవతారం. అందుకని వెళ్ళాలి. కృష్ణుడు వెళ్తాడు కానీ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేడు. ఆమెకి అది దృఢ నిశ్చయం. ఎందుకంటే ఆమెకి దృఢ నిశ్చయం ఏమిటంటే కృష్ణుడు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. మనకు కూడా పరమాత్మ మనను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. మనలో ఉన్న పరమాత్మకి తక్కువ అయ్యేదేం లేదు. అక్కడ మనలో జగన్మాత ఉంది. ఎంతమంది జగన్మాత గురించి తలుచుకొనివ్వండి, మనలో ఏమైనా తక్కువ అవుతుందా ఇక్కడ? దానికి మన ఆర్షధర్మం, సనాతనమైనటువంటి ధర్మం మనకి ఏది బోధ చేస్తోందంటే ఒక దీపం ఉంటే ఇంకో దీపం వెలిగిస్తున్నామండి. ఈ దీపంలో ఏమైనా తక్కువ అవుతుందా? ఏళ్లలో దీపం పెడతారు కదా, దీపం నుంచి దీపం వెలిగిస్తాం అనుకోండి, ఈ దీపంలో ఏమైనా తక్కువ అవుతుందా? తక్కువ అవుదు. ఈ దీపం కాంతి ఈ దీపాందే, వెలిగించిన దీపం కాంతి ఆ దీపాందే, తక్కువ అయ్యేది ఏం లేదు. అది మనకి నేర్పిస్తోంది. మనం ఎంతమంది ఎంత మనం అమ్మ దగ్గరికి వెళ్ళి సేవించుకున్నా, భగవంతుడు సేవ చేసినా, భగవన్నామాన్ని పంచుకున్నా అక్కడ తక్కువ అయ్యేది ఏం లేదు. మనకి ఇక్కడ ఎంత చేస్తే అంత దినదిన బడత సవాయో, రోజు రోజుకి అది పెరుగుతుందే కానీ తక్కువయ్యేది ఏం లేదు ఇక్కడ. అందుకని దాన్ని మనం గుర్తించాలి ఇక్కడ. అందుకని అక్కడ రాధమ్మ తల్లి చెప్పిందంట, వెళ్ళి గోపికలందరూ రాధా రాధా ఇక్కడ ఇలా ఉన్నావేంటమ్మా, నువ్వు వెళితే కృష్ణుడు వెళ్లకుండా ఉంటాడు. అక్రూరుడంట, ఒక క్రూరుడు పేరేమో అక్రూరుడు అని పెట్టుకున్నాడు. ఇది మధుర తీసుకెళ్తున్నాట, కంసుడు పంపుని వచ్చాడంట అక్రూరుడు అని రాధమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అందరూ పూచి చెప్పారు. నువ్వు వెళితే కృష్ణుడు ఆగిపోతాడు అని. అంటే ఆపితే ఆగేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఆపితే ఆగేవాడు దేవుడు కాదు కదా, నా కృష్ణుడు దేవుడు. అందుకని ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. నా స్వామి రావటమే లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు కాబట్టి ఆయన చేసే లీలల్లో ఏదో ఉంటుంది అంతరార్థం. కాబట్టి మనం ఆపితే ఆగుతాడు, ఆపాలి అనేది మన భ్రాంతి తప్ప కృష్ణుడు ఆగేది లేదు. వెళ్ళాలి, ఇక్కడ కూడా ఉండే ఉంటాడు, మనం పంచుకుందాం. కానీ గోపికలకు నచ్చలేదు ఆ మాట. గోపికలకి నచ్చక అడ్డంగా వెళ్ళి పడుకున్నారంట రథానికి. ఏంటి రథం వచ్చేటువంటి త్రోవకి అడ్డుగా వెళ్ళి పడుకున్నారంట, వెళ్ళనివ్వకూడదు, మధురకి వెళ్లకుండా చెయ్యాలి అని. అడ్డంగా పడుకుంటే కృష్ణుడు అది రథసారథిని రూటు మళ్లించి మరీ తీసుకువెళ్ళాడు. వాళ్ళు వచ్చి మళ్ళా లవోదివ్వమన్నారట. ఎవరి దగ్గర? రాధమ్మ దగ్గర. కదిలిందా రాధమ్మ తల్లి? మనం అక్కడ గుర్తించాలి, నిజమైనటువంటి జ్ఞాని లక్షణాలు ఉన్నవాడు ఎప్పుడు కదలడండి. అల్పమైనటువంటి వాడికి జారిపోడు. ఎలా ఉంటాడు? దృఢంగా ఉంటాడు. అలాంటి దృఢమైన భావన మన రాధమ్మ తల్లిది. అందుకని అందరూ వచ్చి లవోదిపోమని ఇంకే ఉంది, కృష్ణుడు ఇంకో మార్గంలో వెళ్ళిపోయాడు, మరి కృష్ణుడు లేడంటే కృష్ణుడు లేకుండా మనం ఉన్నామా అని ప్రశ్నించింది ఆవిడ. కృష్ణుడు లేకపోతే జగత్తు ఉంటుందా? మనం ఉంటామండి, పోనీ అక్కడ దాకా వెళ్ళొద్దు, మనం ఉంటామా? ఇప్పుడు అణువు అణువున కూడా ప్రకాశిస్తూ ఉన్నది, ఇసుకరేణు ఇసుకరేణువుగా ఎందుకు కనిపిస్తోంది అంటే అందులో పరమాత్మ ఉండబట్టే. ఈ ఖాళీ ఖాళీగా ఎందుకు కనిపిస్తోందంటే కృష్ణుడు ఉండబట్టే. మనం ఇలా ఇంకా బ్రతికి ఇలా జీవించి మనకు అన్ని తెలుస్తున్నాయంటే మనలో కృష్ణుడు ఉండబట్టే. అందుకని అణు అణువులో పరమాణువులో ఉన్నది ఉనికికి కారణం ఒకే ఒక్క భగవంతుడు, వాడే దేవుడు. వాడికి రూపనామాలు అవసరంలా. రూపనామాలు ఎవరికి కావాల్సి వచ్చింది? జగత్తును ఉద్ధరించడం కోసము. జగత్తులో ఉన్న సృష్టి అంతా ఒక రూపనామాలకు అలవాటు పడింది. మనందరికీ ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు అనుకోండి, అయ్యో ఈ చిన్న పాప ఆ ఓణి ఇలా పడిపోతున్నా కూడా ఇలా వేసుకుంటూ మరి ఏది వేసుకుంది, ఆ మగపిల్లలు అయితే ఎగిరెగిరి గంతేస్తున్నారే, అయ్యో ఈ సన్న పాపలు అయితే ఏది మొత్తం రెండో పాటకు వచ్చేసరికి ఇంకా కొంచెం ఎక్కువ తిప్పుకున్నారు వాళ్ళు. కానీ భలే ఎక్సర్సైజ్ అండి అది, మా లాంటి వాళ్ళని చెయ్యాలి. చేస్తే నేను నువ్వు కామలి చేస్తే బాగుంటుంది, నేను కామలి చేస్తే అప్పుడు సన్నగా అయిపోతాం. ఎందుకంటే అది ఒక పక్కన ఎక్సర్సైజు, ఒక పక్కన భగవంతుడు ఆరాధన. భగవంతుడు ఆరాధన ఒక కళ, అది కళల్ని పోషించుకోవడం అదే. ఎందుకంటే కళలకి ప్రియపాత్రుడు ఎవరు? గురువులు, మహానుభావులు, జగన్మాత. అందుకనే అమ్మవారి ముందు మరి ఊరేగింపు వెళుతోంది అంటే ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే మనం బయట పెట్టుకోవడం కోసం కాదు, అమ్మవారికి ప్రీతి అని. నృత్యం అవధారయ్యా అంటారు. అలాగే మా బ్రహ్మగారు కనిపించేసరికి రుద్రుడు వెళ్ళిపోయారు కానీ లేకపోతే నాలుగు వేదాలు చదివించేదాన్ని, ఆయన వేరే ప్రోగ్రామ్ మీద వెళ్ళిపోయారు. మనకి కొన్ని గారెలైనా పంచడానికి తీసుకురాలేదు ఊర్లోనూ, ఆయన వెళ్ళిపోయారు. ఎవరికో పెట్టేశారు రెండు, ఆయన నాలుగు తినేశారు, మనకి పెట్టలేదు కదా, అప్పు ఉండిపోయారు ఇప్పుడు మనకి కదా. అందుకని మనకి నాలుగు వేదాలు రాకపోతే దంచేసేవారు, దంచేసేవారు. చతుర్వేదం అవధారయ్యా కదా, చతుర్వేదాలు వారి ముఖస్థ వస్తేనే బాగుంటుంది అది. అలాగే కీర్తనం అవధారయ్యా అలాగా మనకి సేవలో, అమ్మ సేవలో, నవరాత్రుల్లో, తర్వాత స్వామివారి బాబుజీ ఆరాధనలో, గురుదేవులేమో దేవి నవరాత్రులకి మనకి పెట్టారు ఏది ఒక గంటంబావో గంటన్నర పైనే ఉంటుంది మనకి ఏది మహామంత్ర పుష్పం దర్బారు అది ఉంటే. మరి అమ్మవారి సేవలో గురుదేవులు మనకి ప్రసాదించినప్పుడు, మనం ఇప్పుడు స్వామి గురుదేవుల ఆరాధన చేసినప్పుడు మనం ఎలా ఉండాలి? మనం కూడా స్వామివారికి దర్బారు చేసుకోవాలి కదా. అందుకని స్వామివారి దర్బార్లో కూడా భగవద్గీత, భాగవతము, రామాయణము, భారతము, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అవకాశం అందరికీ అనేటువంటి అవకాశాన్ని చేసుకునే, సేవ చేసుకునే అవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చారు. ప్రీతి అది మనలో ఒక ఉద్దీపన చేయటం. వీళ్ళందరూ నేర్చుకోలేదనుకోండి, అందరూ ఎలా ఉన్నారో వాళ్ళు కూడా అలాగే ఉండేవాడు పెద్దమ్మలాగా. కానీ వాళ్ళు నేర్చుకున్నారేమో, వాళ్ళు వేసేవాళ్ళు మనం చూసేవాళ్ళం అయ్యాం కదా. కొంచెం కష్టపడ్డారు, ఆ కళ యందు ఏకాగ్రత నిలిపారు. పాటకి ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఏది ఇద్దరూ వేయాలా, లేకపోతే గాలిలో వేయాలా, లేకపోతే ఈ పక్కకు వేయాలా, లేకపోతే ఆ పక్క, ఎవరూ కూడా తప్పకుండా వేశారు. ఆ చిన్న మున వాళ్ళు కూడా వేశారు. పెద్దవాళ్లే కాదు, కొన్ని పెద్దవాళ్ళకి పడతాయనుకోవచ్చు, చిన్న చిన్న వాళ్ళండి వాళ్ళు. వాళ్ళు ఇంకా వాళ్ళ అమ్మకు తల్లి పెడితే తిన్నాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందులో. మరి వాళ్ళు వేస్తుంటే ముచ్చటగా నేను వాళ్ళ వంక చూస్తున్నా, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎలా వేస్తున్నారో వాళ్ళు కూడా తప్పకుండా గాలిలో వదిలితే గాలిలో ఇలా అంటున్నారు. మళ్ళీ ఇద్దరు అంటే మళ్ళీ ఇటు తిరిగి, మళ్ళీ ఒక అమ్మ చెప్తుంది, అమ్మ ఒక అమ్మ నాకు పేరు రాదు, ఆ అమ్మ చెప్తుంది ఎలా కాదు ఇలా అని. అంటే అందరూ అటు తిరిగి అన్నాలట, ఆ పెద్ద ఎవరు కొత్త కొంచెం కొత్తగా ఉన్నారు, అడు తిరిగి అంటున్నారు. ఆవిడ పాప ముందర కష్టపడ్డారు, తర్వాత ఆవిడ లాభం లేదు, ఆ చివరికి వెళ్ళిపోయారు, అందుకని ఇవన్నీ ఏంటంటే ఏకాగ్రత అమ్మా. కూర వండాలన్నా నేర్చుకుంటే వచ్చింది కానీ, వంట వంకాయ ఎలా కొయ్యాలి అనేది కూడా నేర్చుకుంటే వచ్చింది కానీ దానంతట అది ఎప్పుడు రాదు, దాని ఎందు శ్రద్ధ ఉంటేనే వస్తుంది అది. అలాగే భగవద్ విషయంలో కూడా మనకి శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు అక్కడ మనం పాట పాడుతుంటే వాళ్ళు ఆడుతూ ఉంటే మన మనసు ఎక్కడ ఉండాలి? గాజులమ్మ గాజులు. ఎందుకు గాజులు? గాజులు ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? ఇప్పుడు అసలు చేతి నిండా ఎవరు గాజులు వేసుకుంటున్నారండి ఇక్కడి నుంచి? అదో అమ్మగారులు ఎవరు ఇద్దరు వేసుకున్నారు కొంచెం ఇక్కడి నుంచి అక్కడికి. అదేదో పూర్వం అమ్మగారులు అనుకుంటా. మరి ఎంత ఎంత వేసుకుంటున్నారు? మా కానీ అమ్మ జగన్మాత, జగన్మాత ఎప్పటికీ ఇక్కడి నుంచి ఇక్కడికి వేసుకుంటుంది. నాలుగు చేతులు ఉంటే నాలుగు చేతులు, ఎనిమిది చేతులు ఉన్నా కూడా అమ్మ గాజులు వేసుకోవాల్సింది. అంటే గాజులలో ఉన్న పరమార్థం ఏమిటి అంటే జగన్మాత ప్రకాశిస్తుంది అని. అక్కడ మన గాజు గాజులని కాదు, అక్కడ అమ్మ ఆ గాజులనేవి వేసుకొని అమ్మ యొక్క ప్రకాశాన్ని మనకి తెలియజేస్తోంది. అలాగే ఇంకా పువ్వులమ్మ పూలు అన్నారు. అంటే మరి పువ్వు చూస్తే అమ్మవారే గుర్తుకొస్తుందిగా మనకి. అమ్మ ఒక మంచి పువ్వు పూసిందంటే మరి భక్తులు ఏమనుకుంటాము? ఆ పువ్వు తీసుకెళ్లి అమ్మ దగ్గర చక్కగా పెట్టుకుంటే ఇది ఆటకాయతనంగా ఏదో పెట్టినమ్మందని అలా పెట్టి వచ్చేస్తే ఆవిడ పాడేసుకుంటుంది. కానీ మనం తీసుకెళ్లి అమ్మ దగ్గర ఉంచుకోవే అమ్మా, నీకోసం చిన్న మల్లెపూ తెచ్చాను అని. ఒక్క మల్లెపూ పూసినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి మనం పెట్టామనుకోండి, ఎంత అనురక్తిగా అమ్మ ఉంచుకుందంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో. ఏమండి ఈ పువ్వు పెట్టుకుంటుంది, మనం ఏదో మాట మాట్లాడుతుంటే పైనుంచి ఒక ప్రసాదంగా ఒక పువ్వు వదులుతుంది. ఆ దేవతలు కూడా ఉన్నారు కొన్ని కొన్ని గుళ్ళల్లో, మనం వెళ్ళి నమస్కారం పెడుతుంటే అమ్మ ఒక పువ్వు ఇస్తుంది మనం కోరుకున్నటువంటి కోరికకి. అది పిచ్చి పిచ్చి కోరికలన్నీ ఎందుకు కోరుకోవాలండి దాని దగ్గరికి వెళ్ళి? మంచి మంచి ఒక ఆమె మనకి కోరుకునే కోరిక కూడా ఎలా కోరుకోవాలో తెలియాలట. దానికి కూడా పెద్దలు చెప్పారు. ఒకళ్ళెవరు తపస్సు చేశారట. తపస్సు చేసి ఏది అమ్మవారు కోరికలు అంటే కోరిక ఎలా కోయాలి? పాపం ముక్కలు సరిగ్గా లేవంట. ఇప్పుడు కొంతమంది చెట్టు ముక్కలు ఉన్నాయనుకోండి, ఏదో మళ్ళీ వచ్చే భర్త కూడా చెట్టు ముక్కలు వాడే వస్తాడు. అలాగా వచ్చేసరికి పాపం అందరు చెట్టు ముక్కలు వాడని భార్యాభర్తలకు పేరు పెట్టేశారు. అదే వాళ్ళు లేరు చెట్టు ముక్కలు వాళ్ళు అంటారు కదా, ఇలాంటివన్నీ బాగా పరిహాసాలు ఆడుతుంటారు బయట ప్రపంచంలో, ఏడిపిస్తూ ఉంటారు. పాపం ఆయన భరించలేక తపస్సు చేశాడట దేవుడి కోసం. తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే మంచి ముక్కులు ఇమ్మన్నారట. ఏమన్నాడు? భార్యాభర్తలు కలిపి కోరుకోవటం కదా, మంచి ముక్కులు ఇవ్వమ్మా అని అడిగారట. అడిగేసరికి అమ్మదేముంది ముక్కులు అన్నారు కదా, మొహం అంతా ముక్కులు వచ్చాయి. ముక్కులు అన్నారు కదా అందుకని మొహం అంతా ముక్కులు వచ్చేసాయట. ముక్కులు వచ్చేసరికి ఇప్పుడేమైంది? ఏది ముక్కులు ముక్కులు, ఇక ముక్కులు వాళ్ళు అంట మొదలు పెట్టారు. అది భరించలేక మళ్ళా తపస్సు చేసేమన్నారు. విసుగు పుట్టి ముక్కులు లేకుండా చేయమన్నాడు. మొత్తం ముక్కులన్నీ పోయాయి. అందుకని భగవంతుణ్ణి కోరుకునే కోరికలు కూడా మనం చాలా తెలివిగా కోరుకోవాలి. ఏదో ఆషామాషిగా కోరుకుంటే కుదరదు, ఎవరి దగ్గర పవర్ కదా అక్కడ. అలాగే ఎలా కోరుకోవాలో కూడా చెప్పారు మహాత్ములు. ఒక ముసలామె భగవంతుని గురించి తపస్సు చేసిందట. బాగా ముసలావిడాయిక, అంటే వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. ఆమె తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాట. ప్రత్యక్షమైతే ఆ ముసలావిడ కోరిందట, దేవుడా దేవుడా నాకు మంచి మునిమనవడిని, ఆ మునిమనవడికి ఏంటి బంగారు పాత్రలో మంచి నవరత్నాలు పొదిగినటువంటి ఏంటి గిన్నెకి బంగారు పాత్రకి పాయసాన్ని పెట్టుకుని ఆ నా మునిమనవడికి నాకు తినిపించాలన్నది దేవుడా అన్నంట. ఈవిడ వయసు ఎంత? ఈవిడ వయసు ఎంత అండి? ముసలావిడ. ఇప్పుడు ఈవిడికి మునిమనవడు కలగాలి అంటే అప్పుడు ఆవిడ ఆవిడ ఏం కావాలి? ఇచ్చింది దేవుడు ఇచ్చాడు అంటే ఆవిడకి ఏం కావాలి? యవ్వనం రావాలి. ఆవిడికి యవ్వనం రావాలి, పెళ్ళి అవ్వాలి, ఆవిడికి పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలకి పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలకి పిల్లలు, మూడు తరాలు కదా మునిమనవడు అంటే. అంటే ఎంత ఆయుష్ను పొందింది ఆవిడ వరంలో కోరుకోవటంలో. ఇచ్చాడు దేవుడు, అలాగే ఇచ్చాడు. అందుకని మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తే అల్పమైనటువంటి వారికి కోరుతాం, ఏదో నాకు ఇల్లు కావాలో. లేకపోతే చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, ఏమండి మాకు కొంచెం కొత్త ఇల్లు కావాలి, చాలా నుంచి ప్రయత్నం చేస్తామండి ఇల్లు కట్టడానికి, కొంచెం ఆశీర్వదించండి. వాళ్ళ డబ్బులు వాళ్ళు కష్టాలు పడుతున్నారు పాపం, మేము ఆశీర్వదించడానికి ఏమైంది? తప్పకుండా ఒక దేవుణ్ణి అయ్యా ఏదో సుఖమంగా కొంచెం ఆయన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళాయా, కొంచెం ముందుగా తోసేయ్ బాబు ఆయన వెళ్ళి కొత్త ఇంట్లో పడతాడు అంటవే అంతే కదా. ఆ పనులన్నీ అలాగే అయిపోతూ ఉంటాయి. అలాగా మనకి ఇవన్నీ కాదు, మానవ జన్మ వచ్చినందుకు తరించాలి. ఎందుకంటే మనం మూడు పూట్లు తినడానికి ఆరు సార్లు వెళ్ళడానికి రాలా, మనకి ఏది అలవాటు అయింది బాగా? పూట పూటకి భోజనం ఎప్పుడు పెడతారు? పూట పూటకి భోజనం ఎప్పుడు తారు? భోజనాలు ఉన్నాయా మనకి? టైం అయిపోతుంది, ఇంకా భోజనాలు టైం అయిపోతుంది, భోజనాలు పెట్టరేంటి? ఎప్పుడు తినేదే, చిన్నప్పటి నుంచి తింటున్నాం, తిని తిని ఇంతవరకు పెంచుకున్నాం. ఇంకా ఎంత తింటే మన జీవితాలు ఉంటాయో భగవంతుడు ఎలా రాసి పెట్టాడో మనకి తెలియదు. కానీ తినడం అనేది బాహ్యంగా తినడం కాదు, మనలో ఉన్నటువంటి ఏది అన్నిటిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని మనం ఆస్వాదించాలి. అసలు బుల్ అనేటువంటి ధాతువుకి అనుభవించడం అనేటువంటి అర్థం ఉంది సంస్కృతంలో. బుల్ అనేటువంటి భోజనం అందులోంచే వచ్చింది. సహనౌ భునక్తు ఉంది, ఆ బుల్ అనేటువంటి ధాతువు అనుభవించడం. మనకి సరైన అనుభవం ఎక్కడుందండి? సరైన అనుభవించడమే రాదు, భోజనం ముందు పెట్టినా కూడా ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్స్ గబగబా మెక్కేయడం వచ్చింది కానీ అందరికి ఆ భోజనాన్ని అనుభవించడం రావట్లా. అందుకనే భోజనం చేస్తూ భగవన్నామం అనుకోమన్నారు. భగవన్నామం అనుకుంటూ నేను భోజనం చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని మర్చిపోవాలి. అప్పుడు ఎవరు కనిపిస్తారు మనకి? ఎవరితో అనుభవిస్తాం మనం? భగవంతుని ప్రసాదాన్ని అనుభవిస్తాం. అలాగా రాధమ్మ తల్లి కూడా ఇక్కడికి ఏది గోపికలకి అలా తెలియజేసింది తత్వాన్ని. వెళ్ళిపోయారనడానికి ఎక్కడికి వెళ్తాడు గనక వెళితే ఇక్కడ లేడా? ఇక్కడ లేనటువంటి దేవుడు ఎక్కడికో వెళ్ళిపోతాడా? మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడున్న దేవుణ్ణి కూడా మనం గుర్తించాలి. అందుకని మనం కూడా అదే గుర్తించాలి. కలికాలంలో మనకి చాలా తేలికగా అందజేశారు మహాత్ములు ఏది, ఈ యుగానికి భగవన్నామ స్మరణ చాలు ధరించడానికి. గొప్ప గొప్ప ఏవో తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే ఏదో అయిపోతామని లేదు. కానీ కలికాలానికి వచ్చేసరికి భగవన్ నామం చాలు మనకి. కానీ ఎలా చేయమన్నారు? మనసు ఎక్కడో పెట్టి ఇక్కడ భగవన్ నామం చేస్తే దాని అనుభూతిని మనం పొందలేము. నువ్వు ఏ భగవన్ నామం చేస్తున్నావో దాని ఎందు మనస్సు రతి చెందాలి, మనసు దాని ఎందు ఏకాగ్రత చెందాలి. మనం ఇక్కడే ఉన్నాము, అమ్మవారి రూపం కావాలంటే గుళ్ళోకి వెళ్ళాలి. కానీ మన కళ్ళల్లో అమ్మని ఎవరు తప్పించగలరు? మన కళ్ళల్లో ఉన్నటువంటి అమ్మని ఎవరు తప్పించలేరు. మన మనలోకి, మనలో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతని మనం అలాగా మనం దర్శించడానికి మనం ముందుకు రావాలి. మనందరిలో భగవంతుడు సుస్థిరంగా ఉన్నాడు. సత్యము అనేటువంటిది చైతన్యం. మన అందరిలో ప్రకాశిస్తున్న చైతన్యం ఏదైతే ఉందో అది సత్యం. రూపాలు మారిపోతాయి కానీ మనలో ఉన్న సత్యం మారదు. ధర్మానికన్నా కొన్ని చోట్ల మార్పులు ఉన్నాయి కానీ సత్యానికి మార్పు లేదు. సత్యం అనంతం, సత్యం ఎప్పుడూ మారదు. సత్యము అవిరామంగా ఎప్పటికీ అది ప్రకాశిస్తూనే ఉంటుంది. యుగాలు మారచ్చు, కాలాలు మారచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ సత్యం మాత్రం మారదు. అందుకని అటువంటి సత్యం గురించి మనందరం కూడా గుర్తించడం కోసము ఒక సభ ఏర్పాటు చేశారు. అంటే ఇంత సభ ఉంటే కానీ మనకి సత్సంగం చేసుకోమా అంటే అది కాదు. మనలోకి మనం వెళ్ళి మన నిరంతరము మనలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తిస్తూ మన మనస్సు ఎప్పుడూ దానితో కలిసిమెలిసి ఉండటమే సత్సంగం. నువ్వంటే నీకు ఇష్టం లేదా? ఎవరంటే వాళ్ళకి ఇష్టం లేదా అండి? ఉంది. ఎవరంటే వాళ్ళకి ఇష్టం ఉన్నది, ఎవరంటే వాళ్ళకి ఇష్టం లేకుండా లేదు. ఎవరిని మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి అంటారు. ఎందుకు ఇష్టమయ్యాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు ఇష్టమయ్యాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు ఇష్టమయ్యాడు. తల్లి నువ్వులే, పాప లేమ్మా, నేనేం చెప్పానో అడిగితే నువ్వు చెప్పలేవు. ఇప్పుడు మొదలుపెట్టిన దగ్గర నుంచి తీసుకుని బయటికి రా. కొంత వయసు వచ్చేంత వరకు పిల్లలు లేమ్మా, లే నువ్వులే. ఇది ధర్మం. గృహస్థ ధర్మం ఏంటంటే పిల్లల వయసులో పిల్లలకి తెలియని వయసు. పిల్లల్ని చక్కగా కన్నందుకు, కావాలని కన్నందుకు, అక్కర్లేదని కన్నా కావాలని కన్నారు వాళ్ళు. కావాలని కన్నందుకు ఆ పిల్లవాడికి ఏం కావాలో, పిల్లలకి ఏం కావాలో మనం చూసినప్పుడు అది ధర్మం. అది ధర్మం. అక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, తాడి చెట్లు అయిన తర్వాత నా దగ్గర కూర్చోరా, నా దగ్గర కూర్చోరా అనక్కర్లేదు. వాళ్ళు అసలు మన దగ్గర కూర్చోరు. వాళ్ళ మార్గం వాళ్ళదే, మన మార్గం అంది. కానీ ఎంతవరకు మన అవసరం ఉందో, తల్లి అవసరం ఉందో, తండ్రి అవసరం ఉందో ఆ చూడడం అనేది అక్కడ ధర్మం ఉంది. అక్కడ నేను వేదాంతం వినడానికి కూర్చుంటానంటే వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు వేదాంతాన్ని కూర్చుంటే ఒప్పుకోదు, వేదాంతం కూడా ఒప్పుకోదు. ముందు నిన్ను నువ్వు గుర్తించు, తర్వాత ఇది వింటావు. నీ వెంట అప్పుడు ఇది పడుతుంది. అందుకని మనకి కావాలని కన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో మనం చూడాలి. కానీ గారాభం పెట్టకూడదు, దాన్ని మంచి మార్గంలోకి, పిల్లల్ని మంచి మార్గంలోకి తిప్పుకోవాలంటే పెద్దవాళ్ళు ఆచరిస్తేనే పిల్లలు మంచి మార్గంలోకి వస్తారు. అందుకని చిన్నప్పటి నుంచి మన మునీశ్వరులు, తాపసోత్తములు, పెద్ద పెద్ద వాళ్ళందరూ పిల్లల్ని కనలేదా? కన్నారు. కన్న వారి యొక్క అనుష్ఠాన సమయంలో ఎప్పుడు పిల్లల యొక్క చవడి ఉండదో అప్పుడే వాళ్ళ అనుష్ఠానాలు, పూజలు పూర్తి చేసుకునేవారు. అది ఏది? బ్రాహ్మీ ముహూర్తం, తెల్లవారుజామున లేచి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెయ్యరు. ఇప్పుడు వాళ్ళు చేయక తెల్లారిన తర్వాత లేస్తారు, వాళ్ళతో పాటు పిల్లలు కూడా లేచి కూర్చుంటారు. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? దేవుడికి నువ్వు న్యాయం చేయటలా? అందుకని తెల్లారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మనం చెయ్యాలి. ఎందుకంటే అక్కడ అప్పుడు భగవంతుడు బాగా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటాడు, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. బాగా నిద్రపోయి లేస్తామేమో, అప్పుడు మనం ధ్యానానికి కూర్చున్నా, ఒక భగవన్ నామం చేద్దామన్నా, జపం చేద్దామన్నా, అప్పుడు ఏకాగ్రతగా మన మనసు కుదురుతుంది అక్కడ. అందుకని ఇక్కడ మనం కూడా సత్యాన్ని గుర్తించాలి అన్నప్పుడు దాన్ని ఎలా మనం అన్వేషణ చేయాలి? సత్యం అనంతం, సత్యం మనం విడిచిపెట్టి లేదు. మనం గుర్తించినా గుర్తించకపోయినా మనలో ఒక చైతన్యము అమ్మ కడుపులో పడిన దగ్గర నుంచి, ఇది అమ్మ నాన్న అనుకుంటే వచ్చిన వాళ్ళం కాదు మనం. అమ్మ నాన్న తలుచుకుంటే వచ్చేస్తే ఇప్పుడు ఇంకా హాస్పిటల్ డాక్టర్లు ఎందుకండి? అమ్మ నాన్న అనుకుంటేనే రాలా. పైన భగవంతుడి ఆశీస్సులుండి భగవంతుడు ప్రసాదిస్తేనే సంతానం కలిగేది కూడా. అందుకని భగవంతుడు ప్రసాదించినటువంటి సంతానం ఎప్పుడైతే కడుపున పడిందో అప్పుడే చైతన్యం అనేది అమ్మ కడుపులో తను కాకుండా ఇంకొకళ్ళు లోపల ఒకళ్ళు జీవిస్తూ ఏది ముందర నెల తప్పింది, తర్వాత ఇక ముందు ముందు పెరుగుతూ ఉంటే 3వ నెల 4వ నెల 5వ నెల 6వ నెల వచ్చేసరికి అన్నవయవాలు వచ్చి ఏది లోపల పిండం కదులుతూ ఉంటే డాక్టర్ అడుగుతాడు, ఏమ్మా లోపల కడుపు కదులుతున్నాడా బిడ్డ అంటే, తండ్రి చెప్తాడా తల్లి చెప్తుందండి? తండ్రి చెప్తాడా? తండ్రికి ఏం తెలీదు, తల్లి చెప్తుంది. అప్పుడు చాలా అండి, అసలు రాత్రులు పడుకొనివ్వట్లేదండి, తంతున్నాడండి లోపల. ఆ ఆనందాన్ని ఇంతవరకు రాసిన వాళ్ళు లేరు. తల్లి కడుపులో బిడ్డ కదులుతున్నటువంటి ఆనందాన్ని, ఇంతవరకు ఇంత ఆనందంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని రాసిన వాళ్ళు లేరు. ఎందుకంటే రాయలేదు, అది ఆనందము అనుభవం ఇంకా అంతే. తీరా అంతా అయ్యి నెలలు నిండి బయటకు వచ్చిన తర్వాత అప్పటిదాకా ఒట్టిగా ఉన్నటువంటి ఏది ఆ తల్లి బిడ్డ రెండైపోతారు. ఏది కనక ముందంటుంది తల్లి, నేను విడిచిపెడతానా అని ఇద్దరు బాసలు చేసుకుంటారు. అందులో మొదటి సంతానికి మరీ వాళ్ళు మాటలు చెప్పుకుంటారు, భార్యాభర్త, నేను వదిలిపెట్టినండి, నేను వదిలిపెడతానా బయటకు వచ్చిన తర్వాత కూడా? నేను అసలు వదిలిపెట్టకుండా ఉంటావా? ఇప్పుడు అందరూ వదిలిపెట్టలా? ఏది వయసులు వదిలిపెట్టడం వస్తుంది తప్పకుండా. తినాలంటే వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు అనుకుని ఎక్కడో ఇంకొకళ్ళకి ఇచ్చి వచ్చి మరి తింటుంటారు వీళ్ళు. అది కూడా శాపం అంట, పిల్లలు ఏడుస్తారట తల్లి తింటుంటూ ఉంటే. రెండవల ఆ రెండు ఎంత దూరం అవుతుంది కానీ దగ్గర అవ్వట్లేదుగా. దగ్గర అవుతున్నారా? ఏ బిడ్డన్నా తిరిగి మళ్ళా తల్లి దగ్గరికి వస్తున్నాడా? వస్తాడు. అదంతా యాదృచ్ఛికంగానే ఉంటుంది కానీ ఏది స్వతహాగా ఏమంటారు, అమ్మ నీకు పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, పెళ్ళయిన తర్వాత నీకు తెలియదేముందమ్మా, నా ఉద్యోగంలో సెలవులు లేవు. నేను చాలా మందిని చూశా, పెద్దవాళ్ళకి ఇక్కడ అనారోగ్యం వస్తే వాళ్ళకేమో పిల్లల మీద ఉంటారు, ఆ పిల్లలు వచ్చి ఇక్కడ పలకరించరు, ఫోనుల్లో మాటలు జరిపేస్తూ ఉంటారు. మళ్ళా మాట్లాడితే డాలర్లు సంపాదించే వాళ్ళు, ఇతర దేశం వెళ్ళే వాళ్ళు బాగా చూసా, డాక్టర్కి ఫోన్ చేస్తారు, చేసి నేను రావడం కష్టం అండి డాక్టర్ గారు, మీరే అంతా చూడండి, మీకు ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని డాలర్లు ఇక్కడికి పంపిస్తాను అంటాడు ఆయన. డాక్టర్ గారు ఆఖరికి చెప్తాడు నోరు విడిచి, ఏమనంటే మీరు డాలర్లు పంపించి నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే తగ్గే ఇదిలో లేదండి మీ అమ్మగారు, మీ మీద బెంగతో ఉన్నారు, మీరు వచ్చి పక్కలో కూర్చుంటే చాలు ఆవిడ లేచి కూర్చుంటారు. చూశాను కూడా నేను అలాంటి దృశ్యం చూశాను కూడా. ఆ పిల్లవాడు రావాలి, తల్లి ఆ మంచం మీద ఏది బెడ్రీడిన్ అయినటువంటి ఆ తల్లి దగ్గర కూర్చోవాలి. వెంటనే తల్లి 2-3 రోజుల్లో లేచి కూర్చుంటుంది, చేతికిస్తే తాగే స్థితికి వస్తుంది సెలైందల్లా. ఏంటి అక్కడ ఉంది? ప్రేమ. ధనాన్ని అయితే పంచగలవేమో, ప్రేమని ఎంత పెంచినా దాని గురించి దాని విలువ కట్టగలమా? తల్లి పిల్లల యొక్క ప్రేమని విలువ కట్టగలమా? తల్లిదండ్రుల యొక్క ప్రేమని పిల్లల ప్రేమని విలువ కట్టగలమా? అది పోదు, అది తీరదు, అది రాదు. అది భగవంతుని మీద పట్టుకుంటేనే ఉంటుంది. అదే భగవంతుని మీద ప్రేమ పెంచుకున్నామండి మనం, అది ఎప్పటికి ఆచంద్రార్కం మనతోనే ఉంటుంది. భగవంతుని మనని విడిచిపెట్టడు. బుల్లి కృష్ణుడు ఉన్నాడు చూసారా, మనందరికీ అందరికీ కూడా ఇష్టపడేది బుల్లి కృష్ణుడినే. అమ్మ జగన్మాతను కూడా బుల్లి తల్లిగా వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది మనకి. అమ్మ గనక ఆ మహిషాసురమర్దిని వేషంలో మన దగ్గరికి వచ్చింది అనుకోండి, అడుగులు చచ్చిపోతాం మనం. అందుకని అమ్మ మన దగ్గరికి వచ్చేసరికి ఆ రూపంతో రాదు, మన దగ్గరికి వచ్చేసరికి ఎవర్రా ఇలా ఏంటి అని ఎన్నాళ్ళు చెప్తే మీకు అర్థమవుతుందర్రా, ఎన్నాళ్ళు చెప్తే మీకు అర్థమవుతుంది. నీవు నీలోకి ప్రయాణం చేయి, నీలో ఉన్న నన్ను నువ్వు చూడు, దర్శించు. మనందరిలో ప్రకాశిస్తోంది జగన్మాత, మనందరిలో ప్రకాశిస్తున్నాడు భగవంతుడు. నువ్వే, నువ్వు ఏ రూపంతో ఆశ్రయించావో, భజిస్తున్నావో, పూజిస్తున్నావో, ఆ రూపం మన హృదయంలోనే పీఠం వేసి కూర్చొని. ఇప్పుడు ఈ పీఠం వేసుకుని కూర్చున్న అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు. నీతో ఇంట్లో నువ్వు గూడు పెట్టుకున్నావు అనుకోండి, ఇల్లు వదిలి తాళం పెట్టి వచ్చావు, గుళ్ళో ఉన్నటువంటి అమ్మ గుళ్ళో ఉండిపోయింది. మరి ఇప్పుడు మనలో ఉన్న అమ్మని ఎవరు తీసుకెళ్ళగలరు? ఎవరు ఎంత ఉపాసన చేస్తే అంత ఆనందం మనకి ప్రసాదిస్తుంది. మనలో ఉన్న అమ్మకి బయట పూసే పువ్వులతో అవసరంలే, మన మనసులో కలిగే మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి భావనలు. దానికి కూడా భాగవతంలో ఆ పుష్పాలు ఏవై ఉంటాయో కూడా చెప్పారు భాగవతంలో. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ అని ఈ విధంగా ఏది సమం అనేటువంటిది, దమం అనేటువంటిది, ఇటువంటి పుష్పాలు మనం కలిగి ఉండాలి. అంటే ఇంద్రియ నిగ్రహం అనేటువంటి పుష్పాలు కలిగి ఉండాలి. బయట నుంచి రావు అవి, మనం పత్యం చేస్తే వస్తుంది. అటువంటి పత్యాన్ని మనకు నేర్పించేది సత్సంగము. అంటే ఒకరికొకరు మనం మాట్లాడుకోవటంలో వినగా వినగా ఏమవుతుందంటే, బయట నుంచి వచ్చేది కాదు, మన నుంచి పోయేది కాదు, సత్యము సర్వకాల సర్వావస్థలందు ప్రకాశించేటువంటిది. సత్యము పుస్తకాల్లో మాత్రమే లేదు, అది నాలెడ్జ్. కొంచెం మనకి ఉపనిషత్తుల్లో వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి తెలియజేస్తోంది తప్ప అది పుస్తకానికి పరిమితం అవ్వటల్లే. సత్యం అనేది ముందుగా అసలు మనందరిలో ఉన్నది, సర్వకాల సర్వావస్థల్లో కూడా అది మారదు. మనం నిద్రపోతున్నా కూడా మనలో ప్రకాశిస్తూనే ఉన్నది, కాబట్టే మనం ఇంకా బ్రతుకున్నాము అని ఉంచుతున్నాను. అందుకని దాన్ని ఏమన్నారు అంటే, అది ఏది దీర్ఘ నిద్ర, లఘు నిద్ర. ఏది నిద్ర మాత్రమే పోతే దీని ఏమని అంటే లఘు నిద్ర. చచ్చినవాడు ఎలా ఉంటాడు, మన నిద్రపోయినా కూడా అలాగే ఉంటాం కదా, ఏం తెలియనటువంటి నిద్రపోతాం కదా, అందుకు దీన్ని లఘు నిద్ర అన్నారు. దీర్ఘ నిద్ర అంటే ఇంక మళ్ళీ పలికేది లేదు, హరి ఓం తత్సత్, రామ్నామ సత్యహే అంతే. అందుకని ఏది ఉంటే మనకి ఇది సత్యంగా ఉన్నది అంటే, ఎవరూ ఇంతవరకు డాక్టర్లు కూడా పట్టుకోవట్లే. డాక్టర్లు కూడా దీన్ని ఏకీభవించారు. ఏది ఇందులోంచి చైతన్యం తప్పుకున్నప్పుడు ఇది ఇక లేదు అన్నటువంటి విషయంలో ఆ చైతన్యం ఎవరైనా చూసారా? డాక్టర్కి అందిందా? అది వాళ్ళ నాలెడ్జ్లో చదువుల ద్వారా నాడి చూస్తారు, గుండె ఎలా ఆడుతుందో చూస్తారు, శ్వాస ఆడుతుందో లేదో చూస్తారు, ఆ టెస్టుల ద్వారా ఈ టెస్టుల ద్వారా మనకేదో చూసి ఉంది లేదు అని చెప్తారు. కానీ అది అనుకోకుండా వెళ్ళిపోతే అయిపోయింది అని చెప్తారు. మరి ఆ లేచిపోయింది ఏంటి? ఇప్పుడు ఈ దేహంలో ఏది ఉన్నంత వరకు ఈ పడుకోబెట్టి ఏడుస్తున్నామే, ఏది పడుకోబెట్టినటువంటి దేహంలో పోయింది పోయిందని మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ మంచి పట్టు చీర కట్టి పడుకోబెడతాం కదా మళ్ళీ ఎవరైనా. ఎందుకంటే ఇప్పుడు కూడా రష్యాలో లెనిన్ అని ఒక ఆయన్ని ఏదో దేశాన్ని ఏలాడని ఆయనకు మంచి టక్టిక్ చేసి ఇప్పటికీ ఉంచారు. కానీ అందరి దృష్టిలో లెనిన్నే ఉన్నాడని. కానీ దేహం ఉంటే ఉంటుందా? కంపు వచ్చేది. వాళ్ళు ఏం చేశారు, ట్రీట్మెంట్లు చేసి అది అలా చూపించారంటే ఒక బొమ్మలాగా చూపించారు. దానికి ఏమన్నారు, లెనిన్ వచ్చి రాత్రులు దేశం అంతా తిరుగుతాడంటే మన పిల్లలు చదివే వాళ్ళు రష్యా వెళ్ళినప్పుడు మన పిల్లలు అక్కడ విని వచ్చి లెనిన్ వచ్చి రాత్రులు ఊరంతా తిరుగుతాడంట కదమ్మా అంటే భయం అంట కదా, భూతం అంట కదా అని వాళ్ళు భయపడటం మొదలుపెట్టారు. అప్పుడు ఎవరున్నారు మనకి? ఆంజనేయ స్వామి లేడు. వాళ్ళకి అర్థమయ్యే నాలెడ్జ్ ఎవరు? ఆంజనేయ స్వామి. భూత ప్రేత పిశాచ నహి ఆవే కదా, అటువంటి ఆంజనేయ స్వామిని తలుచుకుంటే భూత ప్రేతాలు మన జోలికే రావు. దైవ చింతన లేని చోటే వీటికి లోనవుతున్నారు. దైవ దృష్టి ఎక్కడుందో దైవానికి అవి గాలి కూడా రాదు, ఆరలేదు. కాబట్టి అలాగా మనం కూడా మనలో పడుకోబెట్టి ఏది నానమ్మ లేదు, అమ్మమ్మ లేదు, తాతయ్య లేడు అని చెప్తున్నాం కదా. ఏముంటే మనం దాన్ని ప్రేమించాము, ఏమి లేకపోతే దాన్ని తీసుకెళ్ళిపోతున్నాం బయటికి. తర్వాత ఏం చేస్తారు? ఏది అంతిమ యాత్ర అంటాం కదా, అంతిమ యాత్ర తీసుకెళ్ళిపోయి మళ్ళా కనిపించడం. ఇక అంటే ఏది ఏది ఉంటే మనం గౌరవిస్తున్నప్పుడు మనందరిలో ఏది ఉండబట్టి మనం ఇక్కడ కూర్చోగలిగాము? ఎవడన్నా చూశాడా మనందరిలో ఉన్నది సత్యం? సత్యం అనేది చైతన్య రూపంలో మనందరిలో, దాన్ని మనకి దేహాన్ని ప్రకాశింపచేయడానికి ప్రాణం, దానికి కూడా ఎందుకంటే మనం ఇంకా ముందుకు వెళితే కాస్త ఆధ్యాత్మిక విద్యలో దాని ఏమనంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అనేటువంటివి ఇంతేకాదు ఇంకా ఉన్నాయి బోళని ఇందులో మనం చెప్పుకోవడానికి. ఇవన్నీ ముందర అసలు భగవంతుని భగవన్ నామాన్ని మనం విశ్వసించి గట్టిగా ఆరుఢమైనటువంటి భక్తిని మనం పెంపొందింప చేసుకుంటే మనలో ఉన్నటువంటి పరమాత్మను మనం దర్శించగలుగుతాం. అందుకని ఎప్పుడూ పరమాత్మ శాశ్వతం, ఆత్మ శాశ్వతమర్రా, అనాత్మ అశాశ్వతం. అనాత్మ ఏది? దేహం. ఆత్మ ఏది? లోపల ప్రకాశించేది. ఆ ఆత్మని గుర్తించాలంటే ఎవరిని ఆశ్రయించాలి? పరమాత్మను ఆశ్రయించాలి. అందుకని ఎప్పుడైతే ఆత్మని మనం గుర్తించడం కోసం అక్కడ పరమాత్మ జీవాత్మ అని రెండు చెప్పారు వాళ్ళకి. ఈ రెండిట్లో జీవాత్మ అనేటువంటిది దేహాన్ని ఆశ్రయించిన వాడికి. ఎవరైతే ఆత్మని గురించి గుర్తించి ఆత్మ ధ్యాసలో ఉంటారో వారేమవుతున్నారు? పరమాత్మ స్వరూపులు అయిపోతున్నారు. అదే మహాత్ములు, మహానుభావులు అయినటువంటి వారు. అందుకని అటువంటి జీవాత్మ అంటే జీవ లక్షణాలతో కూడి నేను తింటున్నాను, నేను ఉంటున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను దాస్తున్నాను, ఇవన్నీ శాశ్వతంగా ఉండాలంటే ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు. ఓడలు బళ్ళు అవుతున్నాయి, బళ్ళు ఓళ్ళు అవుతున్నాయి, ఎన్ని చూస్తున్నామో ప్రపంచంలో మనమే. అయ్యో పాపం అలా అయ్యారా, అయ్యో పాపం ఇలా జరిగిందా అని పాపంతో సరిపెట్టేస్తున్నాం, భగవంతుడి దండం పెట్టేస్తున్నాం, తప్ప ఏం చేయగలం మనం? అందుకని ఎప్పుడు ఏవి ఎలా మారుతాయో ప్రపంచంలో మార్పు చెందేదంతా కూడా అనాత్మే. అందుకని ఆత్మ ఎప్పుడు శాశ్వతమే. అటువంటి ఆత్మ ప్రాణరూపంలో మనలో ఉన్నప్పుడే, చైతన్య రూపంలో మనలో ఉన్నప్పుడే మనకి గౌరవము, ఉన్నాను అనేటువంటి ఉనికి కలుగుతుంది. అది ఎప్పుడైతే మన నుంచి తొలగిపోతుందో ఇది ఏమైపోతుంది? ఇక నిమిష నిమిషానికి మార్పు చెందిపోతుంది దేహం. ఇక ఉంచబడేది కాదు ఇది, దీని పురుగులు కూడా పడతాయి ఉంచితే. రోడ్డు మీద కుక్కలను చూస్తారు కదా, ఏమండి కొన్ని కొన్ని ఏది చీమల్ని దోమల్ని కొన్ని కొన్ని ఉంటాయి కదా మన ఇళ్లలో. ఒక ఎలక చచ్చింది లేకపోతే బల్లి చచ్చిపోయింది, దాన్ని చూడం, వాసన వస్తుంది ముందర, తర్వాత ఎక్కడో వాసన, ఎక్కడో వాసన, ఎక్కడో వాసన ఎత్తుకుంటూ వెళ్తాం, ఎక్కడ వాసన ఎక్కడ వాసన. ఇంతకీ ఏం వాసన అది? సువాసన, దుర్వాసన? దుర్వాసన అంటే ఆ ఉపాధి చనిపోయి పడి దాని దుర్వాసన వస్తూ ఉంటుంది. దాన్ని వెతుకుతూ వెతుకుతూ వెళ్తే వెళ్తే వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ఏం కనిపిస్తుంది? దానికి పురుగులు కూడా పట్టుంటాయి. ఏది? అదొక పెద్ద పురుగు. అది చచ్చిపోతే అది తినడానికి కొన్ని వేరు పురుగులు దాన్ని మొత్తం అంతా చేటలోకి ఎత్తి మనం బయట పారేసి కాస్త ధూపం వేసుకుంటాం, ఎందుకంటే దోషం పోవటం కోసం. కాస్త మళ్ళా మాట్లాడితే మా అలాంటి వాళ్ళం కాస్త ఎక్కడనే కాస్త తీర్థం ఉంటే తీసుకెళ్ళి ఇల్లంతా చల్లుకుంటాం, ఎందుకంటే రోజులు రోజులుగా ఉండి ఆ వాసన భరించాం కాబట్టి. అది కూడా రెండు మూడు రోజులే వాసన వస్తుంది, తర్వాత వాసన రాదు, ఇక శల్యమే, దాని బోయికలు బయట పడతాయి. ఇక తర్వాత మనం ఊరెళ్ళిన తర్వాత చచ్చిపోయింది అనుకోండి, తిరిగి 15 రోజుల తర్వాత వస్తే అది చచ్చిపోయింది, స్కెలిటన్ అల్లే మిగులుతుంది. మన బ్రతుకు కూడా అంతే, మన బ్రతుకు కూడా అంతే. పాతి పెడితే ఏమవుతుంది? శల్యాలే మిగులుతాయి, అందులో భూమిలో దొరుకుతూ ఉంటాయి. ఈ పైన ఉన్నటువంటిదంతా కూడా పురుగులు తినేస్తూ ఉంటాయి. అందుకనే సమాధి చెందుతారు మహాత్ములైనటువంటి వారు. మహాత్ములకి సమాధి ఎందుకు అవసరం అంటే ఎంతో సాధన చేసి ఆ దేహంతో ఎంతమందినో ఉద్ధరించడానికి వారు అవతరించారు కాబట్టి వారికి సమాధి చేస్తారు. అంటే కొంతమంది ఏంటంటే సమాధి అంటే పాతి పెట్టడం. పాతి పెడితే ఆ లోపల నుంచి వచ్చినటువంటి పురుగులు ఆ దేహంలో ఉన్నటువంటి దాన్ని తీసుకోవడం చేత ఆ తీసుకున్నటువంటి ఆ సూక్ష్మ జీవులన్నిటికీ కూడా ఉన్నతమైనటువంటి జన్మలు వస్తాయట. వారు వారు అది కూడా అందరికీ దొరికేట్టు చేస్తున్నారు. అది మహాత్ముల యొక్క గొప్పతనం. ఆ దేహాన్ని మళ్ళా కొన్ని పురుగులు తీసుకుంటూ ఉంటే అవి ఉన్నతమైనటువంటి జన్మకు వస్తాయి. అలాగే కొంతమంది జల సమాధి చేస్తారు, జల సమాధి చేయమని కూడా చెప్తారు. ఎందుకని అంటే జలంలో గనక వేసేస్తే చేపలు అవి కూడా పైన ఉన్నటువంటి దేహాన్ని తీసుకుని ఏది అది అస్థికులు నువ్వు కలపక్కర్లా, ఆ జల సమాధి చేసినప్పుడు అస్థికులు దానంతరదే నదీ సాగరంలో కలిసిపోతాయి. దాని ద్వారా కొన్ని ఔషధాలు మనకి నీటి ద్వారా వస్తూ ఉంటాయి. అందుకే అసలు మహాత్ముల త్యాగం చూడండి ఎలా జరుగుతుందో. ఇంకా కొంతమంది ఉంటూ ఉంటారు, నేను కనుక దేహం విడిచిపెడితే ముక్కలు ముక్కలు చేసి పక్షులు వదిలేయమంటారు. అంటే పైనుంచి వచ్చి పక్షులు తీసుకుంటాయి ఆహారంగా, తీసుకుంటే అవి ఉన్నతమైనటువంటి జన్మకు వస్తాయి. ఎంత ఉందో చూడండి. మనం ఏమిటి ఏమిటి అనుకుంటాం, ఏమిటో కాదు, చాలా ఉంది ఇందులో. కానీ ఇది ఉండడానికి కారణం ఏంటంటే సత్యమే. సత్యం అనేది ఒక పరమాత్మగా మనం ఉపాసన చేస్తున్నాము. ఆ పరమాత్మ ఎప్పటికీ శాశ్వతమే. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కనకదుర్గమ్మ లీలలు ఎప్పటి అండి? ఎప్పుడెప్పుడయో మాట్లాడుకుంటాం మనం ఉపాసన చేసేటప్పుడు దేవి భాగవతం చెప్తోందని అందులో విషయాలు వింటూ ఉంటాం. అంతేకాకుండా చండీ పారాయణ చేస్తూ అందులో ఉన్నటువంటి అమ్మ యొక్క అనేక రూపాలు, అనేకమైనటువంటి రాక్షస సంహారాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. చెబితే అమ్మ అంతవరకే చేసి వెళ్ళిపోయిందంటే వెళ్ళలా, ఆ అమ్మ ఇప్పటికీ ఉండి మనల్ని రక్షించడం కోసం ఈ కాలంలో ఏం చేస్తోంది, దుష్ట సంహారం ఇప్పుడు కూడా చేస్తుంది. దుష్టత్వాన్ని రహితం చేయటల్లా మంచివాడు ఎప్పటికీ మంచివాడే అవుతాడు, చెడ్డవాడు ఎప్పటికీ చెడ్డవాడు. వాటిని మంచిగా మార్చుకోమని మహాత్ములు మనకి చెవిలో ఇల్లు కట్టుకొని చెప్తున్నారు. అందుకని మనలో మా గురుదేవులు చెప్తుండేవారు, రాక్షసుడు ఎక్కడో లేదయ్యా, భారత యుద్ధం ఎక్కడో జరగట్లా, మనలోనే జరుగుతోంది. మనలోనే మంచి చెడు అనేటువంటివి రెండు ఉన్నాయి. మనం కూర్చుంటే ఎంతసేపు కూర్చుంటాం, ఏమింటాంలే, సంవత్సరాలు కొద్ది వింటూనే ఉన్నాం కదా, ఏం వింటాము అని ఏది చేస్తుంది దేహం, ఎప్పుడైపోతుందా లేచిపోదాం అని, ఎంత సమయం అయిందా లేచిపోదాం, ఎనిమిదింటికల్లా వదిలి చూడటం లేట్ టైం, ఎనిమిదింటికల్లా విడిచిపెట్టేస్తారన్నారు కదా, మరి ఎనిమిది అయిపోయిందేమో వదిలి చూడడం, ఎందుకంటే ఎనిమిదైతే వదలాలి, అందుకని ఎనిమిదైతే వదిలిపెట్టి ఇంకా వదలటం లేదేంటి అంటే ఉంది పక్కన, లేదు అమ్మ మళ్ళా రేపు రారు, మళ్ళా సంవత్సరం మళ్ళీ దొరుకుతారో దొరకరో, ఎందుకంటే నిరుడు కూడా వచ్చాను రాలేదు, గుర్తులేదు నాకు, వచ్చాను వాడు, నిరుడు వచ్చానా రాలేదా, ఎప్పుడు వచ్చాను, వాడే మర్చిపోయాడు, ఇంకా నేనేం చెప్తాను,
వచ్చారు ఇక్కడ
భీమవరం ప్రతిష్ఠకి, భీమవరం ప్రతిష్ఠకి అందరినీ పిలవడం కోసం వచ్చాం, అప్పుడు అందరినీ పిలవడం కోసం. అందుకని ఏమో నాకు కూడా సమయం ఉండాలి కదా, ఇది కూడా బాబుజీ మహారాజుగా ప్రసాదించారు ఈ 11వ తారీఖు కూడా, లేకపోతే కొంచెం మనస్సు ఆవేదన చెందింది. 13వ తారీఖు ఈదర వెళ్ళాలి, రేపు ఎల్లుండకి ఈదర అనుకున్నా, మేమంతా విన్నదోటి బుక్ చేసుకున్నదోటి తీరా పేపర్ వచ్చేసరికి 12వ తారీఖు ఎదురయ్యింది, రేపు 12వ తారీఖు, వాళ్ళు ససేమిరా 12వ తారీఖే కావాలి అని తీరా మాట ఇచ్చాం కదా, 12 అక్కడికి, 13 వెళ్లాల్సింది 12కు వారి. సరే పాపం మన వాళ్ళు లోకు కదా నాకు, అయ్యా 11 ఏమైనా మీరు మార్చుకోగలరా, మార్చుకుంటే 11వ తారీఖు వస్తాను నేను మీకు అని నిన్నటి వరకు భీమవరం చూసుకున్నాము. ఈరోజు ఇవో మీరందరూ కలిసి ఈ సేవను అందించారు, ప్రసాదించారు మాకు గురుదేవులు. రేపుడు మళ్ళా ఈదర్ అనేటువంటి నూజివేడి దగ్గర అక్కడికి వెళ్తాం, అక్కడ ప్రోగ్రామ్ ఉంది, మళ్ళా అవతల ఎల్లుండా ఇంకోటి ఉప్పులూరని అక్కడ నామం మొదలవుతుంది, మళ్ళీ అక్కడికి వెళ్తాం, మళ్ళా 14వ తారీఖు భీమవరంలోనే పూజ, మళ్ళా సత్సంగం ఉంది, ఇంతే ఇందులోనే ఉండాలి. మేము ఇలా ఉండడం కోసమే కదా మేము దృఢ నిశ్చయం తీసుకుంది. కాబట్టి ఖాళీ లేకుండా భగవంతుడు సేవిస్తే చాలు, ఖాళీ లేకుండా భగవంతుడు సేవిస్తే చాలు. అంటే సేవ ఇలా వెళ్తేనే సేవ కాదండోయ్, ఎక్కడున్నా కూడా మనం భగవంతుని గురించి పంచుకోవాలి. మీరు ఇళ్లల్లో ఉన్నా కూడా వంట చేసుకుంటూ మరి గొప్ప గొప్ప భక్తులందరూ ఏం చేశారండి, పొయ్యి వెలిగిస్తూ ఏం చేశారు, బ్రహ్మగారు ఏ మంత్రం చదివి అక్కడ మధించి అగ్నిని రగులుస్తారో, నేను గురుదేవులకి వంట చేస్తూ స్టవ్ వెలిగిస్తే, పారన్ వెళ్ళినా కూడా స్టవ్ వెలిగిస్తే అక్కడ చూసుకుంది ఏంటంటే ఏది స్వామివారు వెలుగు మాత్రమే కాదు వేడిని కూడా ఇస్తారు అనేటువంటి మంత్రాన్ని మనం చేసుకుంటూ అక్కడ పొయ్యి వెలిగించాలి. నువ్వు ప్రతి కదలికలో అక్కడ భగవంతుడిని చూడాలి. ఏమండవి, అగ్ని కూడా గాలి ఉంటేనే వెలుగుతుంది అని వెలుగుతుంది, కానీ గాలి లేకపోతే వెలగదు. దానికి సరిపడా గాలి ఉండాలి. ఎక్కువ గాలి ఉంటే ఆరిపోతుంది, అసలు గాలి లేకపోతే కొండెక్కిపోతుంది. దీపానికి మీరు ఒకటి ఏదైనా మూత పెట్టండి, కొండెక్కిపోతుంది. దీపానికి అందుకుని పైన నీకు చిల్లులుగా ఏదో ఖాళీ ఉండాలి, గాలి ఆ మాత్రం వెళుతూ ఉండాలి. మన బ్రతుకులు కూడా అంతే, మనకి కూడా సరిపడా వాయు వస్తేనే మన జీవితం సజావుగా వెళుతుంది. ఎక్కువ పెరిగింది అనుకోండి రోగం అంటారు, తక్కువైంది అనుకోండి రోగం అంటారు. ఈ రెండు పైకి వెళ్ళిపోవడానికి మార్గాలే. సరిపడా గాలిని వాయువుని మనం పిలుస్తున్నంతసేపే భగవంతుడు మనకి ఆయుష్ పెంచుతాడు. ఈ ఆయుష్ ఎవరిచ్చారు మనకి? భగవంతుడు ప్రసాదించారు. కాబట్టి దీన్ని మనం గుర్తిస్తూ మనం ఎప్పటికప్పుడు మనలో ప్రకాశిస్తున్నటువంటి ఏది మన ఏది భగవంతుణ్ణి. భగవంతుడు అందరిలో ఉన్నాడు, ఏ ఒక్కళ్ళలోనో ఉండి రెండో వాళ్ళలో లేకుండా లేడు. మహాత్ములో ఏ భగవంతుడు ప్రకాశిస్తున్నాడో మనలో కూడా ఆ భగవంతుడే ప్రకాశిస్తున్నాడు. మహాత్ములైనటువంటి వారు దాన్ని గుర్తించారు, ఆ ఉపాసనలో ఉన్నారు. మానవుడు ఉన్నాడో లేడో అనే కొంచెం భేదాభిప్రాయంతో వాడు భిన్న భిన్న అభిప్రాయాలతో ఉండబట్టి సాధించలేకపోతున్నాడు, దాన్ని అందుకోలేకపోతున్నాడు. కాబట్టి అందరిలోనూ ఉన్నాడు, అన్నీ అయి ఉన్నాడు. ఆ ప్రభువు లేకుండా ఏది కూడా ప్రకాశించటలా, అన్ని పరమాత్మ యొక్క స్వరూపమే. వాడు అనుగ్రహం ఉన్నబట్టే మనం ఇక్కడ కూర్చోగలిగాం, మనం చెప్పుకోగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. ఈ ఇంద్రియాలన్నిటికీ శక్తిని ఇచ్చింది భగవంతుడే. దాన్ని ఏమన్నారు? ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఏది మనందరిలో కూడా గోళకాలే. ఈ చెవులు, ముక్కు, కళ్ళు ఇవన్నీ గోళకాలు, ఉత్త గోళకాలు. చనిపోయినటువంటి ఉపాధిని పడుకోబెడితే ఆయనకు కూడా కళ్ళున్నాయి, ఆయనకు కూడా చెవులున్నాయి, వారికి కూడా నోరుంది, వారికి కూడా ముక్కుంది, కానీ ఏం లేదు? ఆ చైతన్యం లేదు, ఆ ఇంద్రియాలు పనిచేసేటువంటి శక్తి లేదు, దానికి పోయింది. అందుకని అది ఇంకా అందులో చైతన్యం లేదు కాబట్టి వెంటనే దాన్ని తగిన సంస్కారానికి పంపించేయాల్సి వస్తుంది. మనలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ముక్కు వాసన చూస్తోంది, నాలిక రుచి చూస్తోంది, చెవు వినగలుగుతోంది, కళ్ళు చూడగలుగుతున్నాయి. ఇది ఉంటే స్పర్శ, వేడి తడి, ఏది చల్లగా ఉంది వేడిగా ఉంది అనేటువంటి చూడగలుగుతున్నాం మనం. అంతేకాకుండా జ్ఞానేంద్రియాలు 5 అంటే కర్మేంద్రియాలు 1, 5 10 ఇంద్రియాలనిచ్చి వాటిని ఇంకా గ్రహించడం కోసము మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి అంతరింద్రియాలు 4 ప్రసాదించాడు భగవంతుడు. అవి మనకి గోచరం అవ్వవు. అవి అంతరేంద్రియాలు. మనస్సు సంకల్పిస్తుంది, చిత్తం ఊహిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది, అహంకారం క్రియేట్ చేస్తుంది. మనస్సు ఎప్పుడైతే సంకల్పిస్తుందో వెంటనే చిత్తం అవునా కాదా అని ఊహిస్తుంది. చిత్తం ఊహిస్తుంది, చిత్తం ఊహించగానే బుద్ధి నిర్ణయిస్తుంది, ఆ కూర్చోవాలి తప్పదు, ఇవాళ ఒక్క రోజే వెళ్ళాలి మనకి తప్పదు. పొద్దున పూజ అయింది కదా, నమస్కారాలు అయిపోయినాయి, భోజనాలు కూడా చేసేసాము, ఇంకా సాయంత్రం ఉపన్యాసం ఉందంటే పొద్దునంతా అక్కడే ఉన్నాం కదా, ఏం వెళ్తాంలే అంటే కొంతమంది ఏమనుకున్నారంటే అమ్మ ఎలాగో 7 ఇంటికి వస్తారు కాబట్టి ఆ 7 సమయానికి వెళదాంలే అనుకున్న అమ్మ తల్లులు, నాన్నగారులు బోళంత మంది ఉన్నారు ఇందులో, అవునా కదా, అనుకున్నారా లేదా? అనుకున్నాం. నేను కూడా లేటుగానే వచ్చాను కదా, నాదిగా తప్పు బ్రహ్మగారి, నాది కదా పాపం బ్రహ్మగారి. నేను దాసుగారితో పాటు రెడీ అయి కూర్చున్నా. బ్రహ్మగారు అన్నారు, బ్రహ్మగారు జనాన్ని చూశాడు, ఇక్కడ జనం ఎవరు రాలేదమ్మా అంటే నాకు సిగ్గేసింది. వాళ్ళందరూ అక్కడ నిల్చుని ఉంటే అయి పాపం ఎన్న ఎప్పటి నుంచి ఉంటున్నారో ఏంటో, నేను చాలా లేట్గా వచ్చానే కొంచెం సిగ్గేసింది నాకు. మరి కానీ తప్పదు కదా, చేసిన తప్పు చేసేసాం అంతే, ఇంకా లేట్ అయిపోయింది అంతే. కానీ అది ఎలా వస్తుంది అంటే మన మనసే చేస్తుంది, అక్కడ మన మనసే చేస్తుంది. మన మనసు ఏమవుతుందంటే కొంచెం దేహం కూడా సహకరించాలనుకోండి, అయ్యో పృథ్వంతా ఎండలో కూర్చుని ఎండ పాపం ఎండకి అందరు కూడా బాగా వేడిని తట్టుకున్నారు, మళ్ళా రాత్రికి వచ్చారు అంటే మరి వచ్చారు కదా మొత్తానికి ఫలశ్రుతి అన్నారు, ఎందుకంటే ఆఖరిని వెళ్తే ప్రసాదం దక్కుతుంది. అలాగే మనకు అందులో కూడా అందరూ బాగా జనం ఎప్పుడు వచ్చారంటే వీళ్ళు గట్టిగా పాట పెట్టి ఆడారు చూడండి, అప్పుడు వచ్చారు జనం అందరు. ఏది గుళ్ళో గంటలు కొడితే నివేదన అవుతుందని ఎలా అనుకుంటాము? గుళ్ళో గంటలు కొడితే అప్పుడు మేమందరం చిన్నప్పుడు ఆకులు పట్టుకెళ్ళేవాళ్ళం. ప్రొద్దుటే ప్రసాదం పెడతారు గుళ్ళో. అది పెడితే మేము చిన్నప్పుడు బాదం ఆకులు కోసుకుని మేము అప్పటిదాకా ఆడుకుని ఎప్పుడైతే గుళ్ళో గంటలు మోగిస్తారో ఇంకా ప్రసాదం పెడతారని ఆకొచ్చుకుని వెళ్ళేవాళ్ళం. లైన్లో వెళ్తే మాకు అర్చక స్వామి ఉండేవాడు, ఆయన తీయటమే ఇలాగే తీసేవారు. కానీ ఆకులోకి మాత్రం నాలుగు మెతుకులు రాలేవి. మేము పెద్ద బాదం ఆకిస్తాం, ఇలా పెట్టేవాడు పాపం ఆయన. మరి ప్రసాదం అందరికీ రావాలి కదా, ఏదో యజమానులు అధికారులు ఏదో చేయించింది మొత్తానికి, ఏదో అదైనా చాలు కదా మనకు పొద్దునే ప్రసాదం అని చెప్పి అలాగా వెళ్తారు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు గట్టిగా పెట్టేసి అది కూడా మనకి ఊరంతా వినిపించేత పెట్టారు. నీ ఆట చూడలేదు కానీ పాట విన్నారు కదా దాంతో. అప్పుడు గణగణగణగణ మాతాజీ వచ్చేసారు అందరు వచ్చారు. ఇంకెంతసేపు ఉండక్కర్లేదు, మనం అయితే ఒక గంట కూర్చోవచ్చు, అరగంట కూర్చోవచ్చు, పర్వాలేదు పూర్తి అయిపోతుంది కాబట్టి మనం వెళ్ళగాడ వచ్చేసి వెళ్ళిపోవచ్చు అని ఇళ్ళకి తాళాలు పెట్టేసి ఇళ్ళలో అప్పగింతలు చేసేసి వచ్చింది. ఏదో విధంగా వచ్చారు కదా, పుణ్యమే. ఎక్కడికి పోదు, వచ్చినటువంటి పుణ్యం ఎక్కడికి పోదు. ఇవన్నీ మన మనస్సు యొక్క చిద్ది విలాసాలు. మనో ఇది వివిధం ప్రోక్తం శుద్ధంచ అశుద్ధమేవచ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం అని అమృత బిందు ఉపనిషత్ చెప్తోంది. ఎందుకని ఒక్కొక్కరికి మనసు రెండు విధాలుగా ఉంటుంది. మంచి మనసు రెండోది వెనక్క లాగుతుంది, ముందుకు లాగుతూ ఉంటుంది. మన వాసన ఎటువైపు ఉంటే అటు లాగుతూ ఉంటుంది అది అనమాట. అందుకని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, మనుష్యుడికి బంధమోక్షాలి కారణం మన ఏవ మనస్సే కారణమైంది అని మనకు ఉపనిషత్తులు ఘోషిస్తున్నారు. ఇవన్నీ మనసు యొక్క చిద్విలాసాలు. కాబట్టి మనం ఎక్కడి నుంచి, ఎందుకని మనం ఇక్కడికి వచ్చాము? సత్యాన్వేషణ కోసం వచ్చాము. ఒక సత్సంగం కాబట్టి వచ్చాము మనం అందరం ఇక్కడికి. సత్యం ఇప్పుడు అందరితో ఉన్నదా లేకపోతే కొంతమందితో ఉన్నదా? ఎవరు చెప్పాలి? అంతా కూడా సర్వవ్యాపకంగా ఉన్నది సత్యం అనేటువంటి. సత్యం త్రికాల బాధితమైనటువంటి, మూడు కాలాల్లో కూడా మారదు సత్యం అనేటువంటి. అటువంటి సత్యం గురించి అన్వేషణ చేసి మన మనస్సుని అంతర్ముఖం చేసుకొని మనని మనం ఈ ఉత్కృష్టమైన మానవ జన్మని తరింపచేసుకోవటం కోసము మనం ఇట్లా సత్సంగాలు పెట్టుకుంటూ మనం ఏది సంచారం చేస్తున్నాం. మనం సంచారమే ఎప్పుడూ ఉండదు. తెల్లవారుజామున హాయిగా మేము అనుష్ఠానంలో కూర్చుంటాం, అప్పుడు సంచారం ఎక్కడది? మనలో ఉన్న పరమాత్మను మనం గుర్తించాల్సిందే. అవి కొన్ని చేస్తే గాని ఇవి కొన్ని జరగవు. కాబట్టి మనని మనం గుర్తించాలి, మన ఉపాసన మనం చేయాలి. ఉపాసన అంటే ఒక చోట కూర్చుని మన ఆరాధ్య దైవాన్ని ఉపాసన చేయటం అనేది ఉపాసన, భగవంతుని ఉపాసన చేయటం. నిజమైనటువంటి భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని మనం దర్శించాలి అంటే విచారణ చేయాలి. ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దాని గురించి మనం చెప్పుకోవాలి, మాట చెప్పుకోవాలి. భగవంతుని ఇంతవరకే ఉన్నాడా? భగవంతుడు అనంతంగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు అంటే, ఇప్పుడు సత్యం అనంతం అనుకున్నాం కదా, దేవుడు సత్యమేగా. అంటే రూపనామాలు మారుతాయి కానీ దైవం మాత్రం అనంతంగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే దైవం ఇక్కడ కనుక దొరికైంది. ఆ మూలకి వెళ్తే రాధాకృష్ణులు అన్నారు, ఇంకొకరు ఆంజనేయ స్వామి అంటే సీతారాములు అన్నారు, అటు తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామి అన్నారు కదా. ఎంతమంది దేవుళ్ళు ఉన్నా దైవం ఒక్కటేగా. మనందరం దైవాన్ని నమ్ముకున్నాం, మనందరం దైవాన్ని నమ్ముకుని ఉన్నాము. దైవం మనలోనే ఉండి మనని నడిపిస్తోంది. అది ఎలా నడిపిస్తోంది, ఎలా ఉంటే మనం దైవాన్ని స్వాధీనం చేసుకోగలము అంటే ఈర్ష, అసూయత, అసహనం, ఓర్వలేనితనం, ఇవన్నీ కూడా మనకి బద్ధ శత్రువులు. ఇంకొకళ్ళ గురించి ఆనందించాలి కానీ ఏడవకూడదు. ఎవరైనా కొంచెం ఒక అమ్మ బాగుందనుకోండి, కొంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. అదే కదా దిష్టి అంటే, అవునా కదా? దానివల్ల మంచిని సంపాదిస్తున్నావా చెడుని సంపాదిస్తున్నావా? నీకు కర్మ అయి కూర్చుంటుంది. నీకు ఎవరి ఆలోచన అయితే ఇలా ఉంటుందో వారికి అది కర్మ జన్మలకు తీసుకెళ్తుంది. మళ్ళా ఇటువంటి ఉన్నతమైన మానవ జన్మ వస్తుందని గ్యారంటీ లేదండో. నువ్వు అందులో ఒక లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తోంది అంటే అమ్మ జగన్మాత అందులో ఉండి దర్శనమిస్తోంది మనకి. నువ్వు ఉపాధిగా ఎందుకు చూస్తావు అక్కడ? జగన్మాతగా దర్శించవచ్చు కదా, ఉపాధిగా ఎందుకు చూడాలి అక్కడ? అలాగే ఇంకొకరు పెరుగుతున్నారు అంటే, మంచి విద్యను అభ్యసిస్తున్నారు అంటే ఏది నిప్పులు పోసుకుంటూ ఉంటాను కొంతమంది. నువ్వు కూడా చదువు, నువ్వు కూడా కొంచెం శ్రద్ధ చూపిస్తే రాదా నీకు? అలా పట్టుదలగా చదివి మరి ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? గొప్ప గొప్ప చదువులకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు? దానికి చిన్న పెద్ద అనేది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా సహాయం చేస్తాను, చదువుకునే శ్రద్ధ ఉండాలి. కానీ చదువుకుంటూ ఉన్నతమైనటువంటి శ్రద్ధకు వెళ్తున్న కొద్ది ఏమొస్తుంది, స్టడీ లోన్లు కూడా ఇస్తుంది. ఇచ్చినప్పుడు స్టడీ లోన్ తీసుకో, చదువుకో, నువ్వు తర్వాత తీర్చేయి. నీ మీద నీకు ముందర ఏది, నేను చదువుతాను, నేను ఆ లోన్ తీర్చుకుంటాననే ధైర్య సాహసాలు మనలో ఉన్నాయి. ఎంతసేపు పెద్దవాళ్ళు చదివిస్తారు మన్ని? పెద్దవాళ్ళు ఉన్నంత వరకు చదివించు కాక, ఆ పై చదువులను చదువుకోవాలనుకున్నప్పుడు నీ ప్రయత్నం కూడా కొంత కొంత మనం ఉద్యోగం చేస్తూ కూడా చదువుకోవచ్చు. రాత్రి ఏది రాత్రులు చదువుకుని నువ్వు ప్రైవేట్ పరీక్షలు రాసి ఉత్తీర్ణమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. విద్య అందరిది, విద్య అధినేత్రి ఉందే సరస్వతీదేవి మనందరి తల్లి కూడా. కొంతమందికి ఆవరించదు, కొంతమందిని అనుగ్రహించదు. ఎవరు దాన్ని ఉపాసన చేస్తారో వారిని అనుగ్రహిస్తుంది తల్లి. అలాగా మనం అటువంటి శక్తిని భక్తిని మనం పెంపొందింప చేసుకోవాలి. మనకి మనమే మన జీవితానికి ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయే. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. నీకు నీవే శత్రువు, నీకు నీవే మిత్రుడు. మనని మనమే ఉద్ధరించుకోవాలి. అంత దాకా ఎందుకండి? మనకు ఆకలిస్తే మనం తింటున్నాం. మనకి ఎంత ఇష్టమైనా మొగుడికి ఆకలిస్తే భార్య తింటే కడుపు నింపుతున్నాడా, భర్త తింటే భార్యకి కడుపు నింపుతుందా? లేదే. ఎవరికి ఎంత ఆకలిస్తుందో వారు భోజనం చేయాల్సిందే కదా. అలాగే భక్తిని కూడా ఎవరి భక్తిని వాళ్లే పెంపొందింపు చేసుకోవాలి. అందరిలో ఉన్నట్టు మనలో ఉన్నటువంటి భగవంతుని మనమే ఉపాసన చేయాలి. కాబట్టి ఇటువంటివన్నీ నేర్చుకోవడం కోసమే, ఇవన్నీ వినటం కోసమే. ఎందుకంటే అన్నిటికన్నా మొదటిది ఏంటంటే వినికిడి. మన చిన్నప్పుడు అమ్మ ఒళ్ళో ఉన్నప్పుడు అమ్మ మాటలు మనకి ఎలా అర్థమవుతాయి? మళ్ళీ తండ్రికి కూడా అర్థం కావు. ఆ తల్లి తెగ మాట్లాడుతూ ఉంటుంది ఆ పిల్లవాడితో. చంటి గుడ్డుకి పాలిస్తూ మాట్లాడుతుంటావు అని పాలు తాగడం మానేసి మరి వాళ్ళు కబుర్లు వింటారు. మరి తండ్రి అని మాట్లాడమనండి చూస్తాం. తండ్రికి మాట్లాడటం రాదు, అది పెద్ద అయిన తర్వాత మాటలు వచ్చిన తర్వాత మాట్లాడాల్సిందే. అంటే కడుపులో మొదలయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా రెండు కాదు, అక్కడ తల్లి పిల్ల ఏకమవుతారు అక్కడ. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత అది పెరిగే వయసే కానీ కుంగే వయసు కాదు. అదే ఆధ్యాత్మిక దృష్టిలో ఉన్నప్పుడు ఈ మామూలు బయట నుంచి వచ్చినటువంటి జీవితము ఒకటి రెండయ్యి పెరిగి పెరిగి రెండు భిన్న భిన్నమైనటువంటి ఫ్యామిలీలుగా ఎలా మారిపోతామో, ఆధ్యాత్మిక దృష్టిలో ఉన్నప్పుడు ఎంత పెద్దవాళ్ళమైనా దగ్గరికి వచ్చి గురువులను ఆశ్రయించి గురువులు చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటూ ఇక్కడ ఏమవుతామంటే ఒకటే అవుతాం. అక్కడ ఒకటి రెండు అవుతుంది, ప్రపంచంలో అనేకత్వానికి వెళ్తుంది. ఈ గురువు ఉపాసన చేసేటువంటి సమయంలో ఏమొస్తుందంటే, ముందర రెండుగా ఉన్నా దగ్గరికి వెళ్ళి ఆ భావన దరికి చేరి భావనలో ఏకత్వాన్ని సిద్ధింపజేసుకొని ఏమవుతుంది అక్కడ, గురురణ్యం నభావయేత్. గురువు నీకంటే భిన్నమైనది, ఉన్నది గురువే తప్ప నువ్వు లేవు అనేటువంటి దాకా తీసుకెళ్తుంది అక్కడ ఏకమైనటువంటి అభిప్రాయాన్ని. అందుకే ఎంత తేడా ఉందో చూడండి. సాధనలో మనం పరమాత్మయే తాను అనేటువంటి విషయాన్ని సాధనలో మనం ముందుకు వెళ్ళినప్పుడు మనలో ఈర్ష్యాశయలు, కుళ్ళు భావనలు, అహంకారం, మమకారాలు ఎందుకుంటాయండి? అక్కడ ఉండవు. అవి లేకుండా చేసుకోవడం కోసమే మహాత్ములు మనకి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చారు. మన గురుదేవులైనటువంటి గురుదేవుల పాదాలను ఆశ్రయించిన వాళ్ళు కూడా ఈ ఊళ్ళల్లో ఎంతెంతో మంది ఉన్నారు. ఆ గురుదేవుల్ని దర్శింపజేసినటువంటి వారు మన డాక్టర్ వెంకటరాజు గారు. ఆ వెంకటరాజు గారి ద్వారా అందరూ కూడా ఇటువంటి పారమార్థికమైనటువంటి విషయాన్ని ఆర్జించుకుని ఏకాదశి వ్రతాలు చేసి గురువుల కృపని పొంది మళ్ళా తిరిగి మనందరికీ కూడా ఇటువంటి ఆత్మబంధుత్వం అనేటువంటి రూపంలో మనందరికీ కూడా ఇటువంటి సన్నిహితాన్ని మనకి సమకూర్చారు. కాబట్టే మనందరం ఇంత సత్సంగంలో మనం పాల్గొనగలిగాము. అలాగే తప్పకుండా మనం ముందు ముందు మళ్ళా భగవంతుడు మళ్ళా అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళా మనందరం కూడా కలిసి మళ్ళా మన ఇటువంటి విషయాన్ని మళ్ళా చర్చించుకోవడం కోసం, కేవలము చర్చించుకునేటువంటి విషయం కాదు, ఏదైతే విన్నామో ఏదైతే అనుకున్నామో అది అనుభవించాలి. దానికోసం ప్రయత్నం చేయండి. అది తానే కానీ తనకి భిన్నం కాదు అనేటువంటి విషయాన్ని, అది ఎలా తానవుతాము, ఎందుకంటే మన ఇంటిని మనమే చెడగొట్టుకుంటున్నాం ఈర్ష అసూయ భావనలతో, కుళ్ళు భావనలతో. బీపీ ఎందుకు ఉంటుందండి? కాని భావనలు వచ్చినప్పుడు కోపం వస్తుంది చూడండి. చూడండి, కొంతమంది కోపం వచ్చి చేతిలో గ్లాస్ విసిరేస్తూ ఉంటారు, చేతిలో ఏదంటే పుస్తకం ఉంటే పుస్తకం విసిరేస్తూ ఉంటారు. వీడికి బీపీ వచ్చింది, లేకపోతే ఆమెకు బీపీ వచ్చింది, స్లోగన్. అది బీపీ చూసి కాదు అండవు, కోపం చూసే అనుకుంటూ ఉంటారు అందరూ, కోపం ఏది బీపీ వచ్చిందని. అలాగా అందుకని మనం బీపీలు తెచ్చుకోవద్దు. మన చక్క సాత్వికమైనటువంటి భావంతో మనం వెళదాం. అందరిలో మంచిని తెలుసుకుందాం, మంచిని గుర్తించుదాం, అందరిలో ఉన్న మంచిగా మనం ప్రకాశిద్దాం. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ భవ. హరే ఓ.